సో అందరికీ హాయ్. హాయ్ చెప్పరా, వినబడలే. ఇది స్పిరిచువల్ క్లాస్ కాదు, ఇదేంటి షాక్ అయిపోయారు, ఇది ఆధ్యాత్మిక క్లాసే కాదు, ప్రాపంచికమైన క్లాస్ కూడా. ఆధ్యాత్మిక ప్రాపంచిక కలయిక క్లాస్, సో మిక్స్డ్ ఉంటుంది. ఓకేనా? సో కొన్ని పదాలు ప్రాపంచికమైన పదాలు కూడా వస్తాయి, అన్ని రకాల పదాలు వస్తాయి. కొద్దిగా అర్థం చేసుకోండి, పుట్టింది బ్రాహ్మణే కానీ ఈ సాధన నేను ఏదైతే సాధన చేశాను, ఆ సాధనలో నా మాటలో కూడా మార్పు వచ్చింది, అన్నిట్లలో మార్పు వచ్చింది, ముఖ్యంగా మాటలో కూడా మార్పు వచ్చింది. కాబట్టి కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ముందే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి నా పదాలలో సాఫ్ట్తో పాటు రఫ్ పదాలు కూడా వస్తాయి మధ్య మధ్యలో, అర్థం చేసుకోండి. పుట్టింది తెలంగాణ, అందులో ఇంకా అక్కడ మీరు బదులు నువ్వు వస్తుంది, ఇదేంటి మర్యాద ఇవ్వట్లేదని అనుకోవచ్చు. మరి ఏం చేస్తామో, పుట్టిన వాతావరణ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. సృష్టిలో ఉన్న హయ్యెస్ట్ జ్ఞానం ఎక్కడో లేదండి, పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి. సో ఆ బుక్స్ రిలీజ్ చేసిన పత్రికారికి ఒకసారి చప్పట్లు కొట్టాలి. అద్భుతమైన బుక్స్, ఇప్పటి వరకు నేను ఆయన కలవలేదు, ఒక 4-5 సార్లు చూశాను, దూరం చూశాను, 2-3 సార్లు షేక్ అండ్ ఆయన్నే వచ్చి ఇచ్చారు, నేను ఎప్పుడు ఆయన కలవలేదు. కానీ ఆయన ప్రచారం చేసిన బుక్సే నేను ఇప్పుడు ఇంత జ్ఞానం, నేను చెప్పేవన్నీ కూడా పిరమిడ్ సొసైటీ సారాంశమే, బుక్స్ లో ఉన్నవి కొత్తగా ఏం లేదు. కాకపోతే అనుభవించాను కాబట్టి ఇంత గట్స్ గా మాట్లాడుతున్నాను. చాలా మంది విమర్శించారు నా క్లాస్ విని, ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నామని. బాబు దయచేసి నన్ను విమర్శించే బదులు ముందు ఆ బుక్స్ చదువు, నేను ఇవన్నీ చెప్పినవన్నీ బుక్స్ లో ఉన్నాయా లేదా, నేను కొత్తగా ఏం చెప్పలేదు. మన యోగులు రాసిన బుక్సే, పత్రికా రిలీజ్ చేసిన బుక్స్ లోనే ఉన్నాయి ఇవి, కావాలంటే మీరు చదవండి అని. ఫస్ట్ నా క్లాస్ గుంటూరులో జరిగినప్పుడు ఒక ఆయన, ఒక మంచి మాస్టర్ వచ్చాడు ఆయన క్లాస్కు. ఆయన క్లాస్ విని చాలా కోపం వచ్చేసింది ఆయనకి, ఎందుకంటే నేను బాగా కొద్దిగా విచిత్రంగా చెప్తాను క్లాసు నా జ్ఞానం అంతా. అది విని ఇదేంది ఇంతవరకు ఎవరు చెప్పండి ఇలా చెప్తున్నావు ఏంటని. అంటే నేను అన్నాను ఇది నాది కాదండి, కావాలంటే నా అనుభవం ఉంది కాబట్టి కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను కావచ్చు, కానీ ఇది పిరమిడ్ సొసైటీలో ఉన్నదే, కావాలంటే నువ్వు బుక్స్ చదివా అన్నాను. ఆయన ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, సార్ ఏ బుక్ చదివినా మీరే కనబడుతున్నారు సార్ అన్నాడు. మరి బుక్స్ అని నేను ఆల్రెడీ చదివాను సార్, అప్పుడు నాకు ఎందుకో తట్టలేదు, ఇప్పుడే ఎందుకు తడుతోంది అంటే, నేను కావాలని ఆ పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశాను కాబట్టి మీరు ఆ కోణంలో ఇప్పుడు బుక్ చదువుతున్నారు కాబట్టి మీకు అది తగులుతోంది, ఆల్రెడీ ఉంది ఆ బుక్స్ లో కానీ మీకు తెలియలేదు. ఇప్పుడు నేను నా క్లాస్ విన్నాక మీరు ఏ బుక్స్ అయినా చదవండి, వేదాలు ఉపనిషత్తులు మీరు ఏది చదవండి, ప్రతీది మీకు అర్థమైపోతుంది. నాకు తెలియదు, బికాజ్ నేను ఇదే జ్ఞానం చెప్తుంటాను ఎక్కడికి వెళ్ళినా. మా ఊర్లో పెద్ద పండితులు ఉన్నారు, 500 కుటుంబాలు బ్రాహ్మణులు. సో ఒక 70-80 ఆవిడ, ఒక ఆవిడ ఉంది మంచి ఫేమస్ పండితురాలు, ఆమెకి ఇప్పటికీ ఎన్లైటన్ కాలేదు కానీ అద్భుతమైన జ్ఞానం ఆమె దగ్గర ఉంది. సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను నా క్లాస్ చెప్తే ఆమె అంటుంది, ఏ క్లాస్ చెప్తే, చెప్తుంటే మధ్య మధ్యలో ఆపేది, అరే ఇది ఈ వేదంలో ఉందిరా, ఇది ఆ వేదంలో, ఇది ఆ ఉపనిషత్తులో ఉందిరా, ఇది భగవద్గీతలో ఉందిరా, ఇట్లా అన్నీ చెప్పేది. కానీ నాకు నేనేం చదవలేదు ఈ జన్మలో, సంస్కృతం రాదు, నాకేం రాదు. కానీ మొత్తం అన్ని వేదాలు శాస్త్రాలు ఈవెన్ ఆయుర్వేదం హోమియోపతి వీటన్నిటి ఒక సారము చెప్పబోయేది. నాకే తెలియకుండా నేను ఎంతో జ్ఞానాన్ని అప్డేట్ చేశాను. మీరు ఇప్పుడు నేను చెప్పింది విన్నాక మీరు భగవద్గీత చదవండి, ఏదైనా చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆయన చెప్పిన ఒరిజినల్ భగవంతుడు చెప్పిన ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకేనా? అంటున్నారు, మీరు కూడా నమ్మకండి, గుడ్డిగా నేనేం చెప్పినా నమ్మకండి, జస్ట్ వినండి, ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే రియల్ జ్ఞాని, రియల్ మాస్టర్ ఎప్పుడు ఎవరిని నమ్మడు, గుడ్డిగా నమ్మకండి. ఇవాళ రేపు ప్రపంచం బాగాలేదు, మోసం చేసేవాళ్ళు ఎక్కువ తయారు, మరి నేను కూడా మోసగాడిని ఏమో కావచ్చు కదా. 15 నుంచి ఏమైతే నన్ను ఫాలో అయితే ఉంది, రెగ్యులర్ టచ్లోనే ఉంది, ఇప్పటివరకైతే మోసగాడు అనుకోలేదు. మరి చాలా మంది ఉన్నారు అట్లా. మా మేడం కూడా తెలుసు, 2008లో వాళ్ళ ఇంటికి వచ్చాను, ఈ వైజాగ్ వచ్చాను 2008లో. అప్పటి నుంచి ఇప్పటికి ఇదే చెప్తున్నాను, నా గురించి వివిధ రకాలుగా ప్రచారం జరిగింది, చెడుగా ప్రచారం చేశారు, మళ్ళీ ఇప్పుడు అందరూ మళ్ళీ పిలుస్తున్నారు. ఎందుకంటే జ్ఞానం అలాంటిది, అలా ఉంటుంది, మీకు అర్థం కాదు, నచ్చదు, ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి అని. మీకు తెలిసింది చెప్తే నేను ఇక్కడ రావడం అవసరం అండి? ఏదో మీకు కొత్తది చెప్పాలి, కొత్త జ్ఞానం చెప్పాలి. కానీ ఆ కొత్త జ్ఞానం మీరు జీర్ణించుకోలేదు, అది జీర్ణించుకోని విధంగా ఉండవచ్చు కొత్త జ్ఞానం అనేది, కానీ అది సత్యం అయి ఉండవచ్చు కదా, అదే సత్యం కావచ్చు కదా, మీరు తెలుసుకోవాల్సింది అదే కావచ్చు కదా. సో సత్యం కొద్దిగా కఠినంగానే ఉండవచ్చు కానీ నేను సత్యం చెప్పాలి, నా డ్యూటీ. మీరు వింటారా, నమ్ముతారా, నమ్మరా, నన్ను తిడతారా, పోగొడతారా నాకు అనవసరం, కానీ నేనైతే సత్యం చెప్తాను, మీరు అవకాశం ఇస్తే మీ ఇష్టం. ఓకేనా? ఈ సత్యం కొద్దిగా కఠినంగానే ఉంటుంది అంటారు మనం నిజం, కానీ చెప్పాల్సిందే. సో మరి ఆ సత్యాన్ని ఆచరణ చేసినప్పుడే నేను ఇంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన ఫలితాలు, ఇంత ఈ ఏజ్ లో, ఇంత ఆల్మోస్ట్ 40-43 ఇయర్స్ ఉన్నాయి నాకు ఏజ్, ఈ ఏజ్ 15 నుంచి చెప్తున్నాను, 30 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నేను ఈ స్థితిలో ఉండి చెప్తున్నానంటే ఏదో జరిగితే కానీ చెప్పను. నా ఆడిటర్ ప్రొఫెషన్ నేను పెళ్లి చేసుకోకుండా ఇలా ప్రచారం చేస్తున్నానంటే సంథింగ్ ఏదో జరిగింది నా లైఫ్ లో. నేనేమి డబ్బుల కోసం దేనికోసం ఏం చెప్పట్లేదు, ఇస్తే తీసుకుంటున్నాను లేకుంటే లేదు, అలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాను ఏం ఆశించకుండా. ఎందుకు చెప్తాను, నాకేం అవసరం? ఏదో ఉంటేనే కదా ఇక్కడ చెప్పేది. ఏదో ఆశించి ఏదో ఆస్తుల కోసం అంటే అది లేదు, పేరు ప్రతిష్టలు కాక దేనికి కాదు. మరి ఎందుకు చెప్తున్నాను? మీరు సగం మంది విమర్శ 90% విమర్శించే వాళ్లే ఉన్నారు ఈ కాన్సెప్ట్. అయినా కానీ నేను నా జ్ఞానాన్ని నేను ఆపుకోవట్లేదు, చెప్తున్నాను. ఇలా చేస్తేనే, ఇలా మీ జీవితాన్ని మీరు ఆచరణ చేస్తేనే మీ జీవితం మీరు ఎదుగుతారు, మీరు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, లేకుంటే చచ్చినా లభించదు, వేరే మార్గం లేదు. మీరు ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని యోగాలు చేసినా దేనికి పనికి రాదు. నేను చెప్పిన సాధననే చేయాలి. ఇది నేను చెప్పిన సాధన అంటే నేను కాదు, ఇది మన యోగులు చెప్పింది, మన ఋషులు చెప్పింది, మన కృష్ణుడు చెప్పింది, మన దత్తాత్రేయులు చెప్పింది. మన దత్తాత్రేయులు చెప్పింది నేను ఒక చిన్న వీడియో కట్ చేసి పంపించాను నా శిష్యులు, నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ. సో సార్ మీరు చెప్పింది ఏమన్నా, మన ఏం చెప్పింది ఉన్నది కాబట్టి ప్రచారం చేస్తున్నాను. సో ఈ సాధన ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది మీరు ఉంటే, ఓకేనా? సో ఇది కొత్తగా ఉంటుంది జ్ఞానం, దయచేసి వినండి. మీకు నచ్చకపోతే చేయకండి, పర్వాలేదు, కానీ వినడంలో తప్పేం లేదుగా, అవునా కదా? సో వినండి, మీరు కొద్దిగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఇది కరెక్టా తప్ప, ఎందుకు ఇలా ఆయన చెప్పాడు అని. ఓకే, సో ఇలా ఎప్పుడైతే నాకు ఆనందం వచ్చిందో ఇంకా అన్ని బుక్స్ చదివాను, చదివి ఆచరణ చేసి నాకు నేనే డాక్టర్ని అయ్యాను. విచిత్రం ఏంటంటే నాకు నేనే డాక్టర్ని కాదు, డాక్టర్లకే డాక్టర్ని అయిపోయాను. ఎంతోమంది డాక్టర్లు ఇలా కూర్చొని నా క్లాసులు వింటున్నారు, శిష్యులు నా శిష్యుల్లాగా తయారయ్యారు, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ వదిలేసి ఇదే జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. సో డాక్టర్లనే డాక్టర్, డాక్టర్లకే డాక్టర్ని అయిపోయాను, గురువులకే గురువులు అయిపోయాను. ఎంతోమంది గురువులు కూడా వాళ్ళు వాళ్లకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టేసి మాకంటే ఇది ఉన్నతమైన జ్ఞానం, అవధూతలు కూడా వచ్చి ఆశ్చర్యపోయి శ్రీధర్ జ్ఞానం ఇస్ అల్టిమేట్ అని ఎంతోమంది స్టేట్మెంట్ ఇచ్చారు. విన్నవాళ్ళు కూడా చేయలేకపోయినా ఇది అల్టిమేట్ అండి ఇది అంటున్నారు. ఫైనల్ గా దేవుళ్ళకే దేవుళ్ళు అయిపోయాను. ఎంతోమంది మాస్టర్స్ నా ముందు కూర్చొని నా జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మీకు థర్డ్ ఐ విజన్ ఉంటే చూడండి, మాస్టర్స్ కూడా నా జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. సో దేవుళ్ళకే దేవుళ్ళని అయిపోయి ఎంతో అద్భుతంగా 2007 నుంచి ప్రచారం చేస్తున్నాను. 17 అయిపోయింది, 17 నుంచి నా నోటి పవర్ తగ్గలేదు, రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే నేనే కాకుండా నా శిష్యులు ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ఆచరణ చేసి ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. చేసిన వాళ్ళు రిస్కే, ఇది కొత్త జ్ఞానం, కొత్తగా ఉంటుంది, కానీ ఇది చేస్తే డెఫినెట్ గా మీకు ఫలితాలు వస్తాయి. ఓకేనా? మీకు క్లియర్ గా అర్థం చేయిస్తాను ప్రతిదీ. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ క్వశ్చన్ అడగండి, మోమాట పడొద్దు. నాకు నా 90% తెలుసు ఈ నేను చెప్పిన సబ్జెక్ట్స్ గురించి డీప్ గా తెలుసు. ఒకవేళ తెలియకుంటే తెలియదని చెప్తాను. మీరు మాత్రం సందేహాలతో ఇంటికి వెళ్ళకూడదు, మోమాటం లేకుండా అడగండి. నేనేం కోపం తెచ్చుకోను, నాకున్నదే నేను ఇంత తిరిగేది మీ సందేహాలు నివృత్తి చేయడం కోసం. ఆచరణ చేస్తారా అది మీ చేతిలో ఉంటుంది, కానీ సందేహాలు వచ్చిన మీకు వచ్చిన సందేహాలు అయితే మినిమం ఈ సబ్జెక్టు నేను బయటపెట్టినందుకు నా డ్యూటీ మీ సందేహాలు నివృత్తి చేయడం. సో కాబట్టి మీరు అడగండి దయచేసి తర్వాత, ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జ్ఞానం అనంతం. రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయండి. చాలా మంది జ్ఞానం అనంతం అంటారు, కానీ జ్ఞానం గురిని కూడా రెండుగా విభజించాలి. జ్ఞానం అనంతమే, కానీ ఒక జ్ఞానం ఉంది అది అనంతమైన జ్ఞానం కాదు. సింపుల్ సింపుల్ అనంతం కాదు, అంతమే. జస్ట్ కొద్దిగా మినిమం మీకు ఒక గంట సేపు చెప్తే చాలు, అదంతే, ఇక అంతకంటే వేరేం లేదు. ఏంటి ఆ జ్ఞానం? రెండు రకాల జ్ఞానం ఉన్నాయి. ఒకటి ప్రాపంచికమైన జ్ఞానం. ప్రాపంచికం అంటే ఇప్పుడు మనకు కనబడుతున్నాయి, ఇది ఈ మాయారు మాయా ప్రపంచం, ఇది మాయా ప్రపంచం కదా, ఇదంతా మాయనేనా కాదా? అంతా కనబడుతున్నది అంతా, ఈ మాయలో మంచి ఉంది చెడు ఉంది, మంచి కూడా మాయనా కాదా? సో కనబడేదంతా మాయనే. మరి కనబడుతున్నది మంచి, కనబడుతున్న దాంట్లో మంచి ఉంది చెడు ఉంది అన్నీ ఉన్నాయి. సో ఇదంతా మాయా ప్రపంచం. సో ఈ మాయా ప్రపంచం అనంతమైంది, ఈ మాయా ప్రపంచానికి సంబంధించిన జ్ఞానము అనంతము, ఈ మాయకు సంబంధించిన జ్ఞానం అనంతము. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకుంటూనే తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే 2G నుంచి 3G వస్తుంది, 3G నుంచి 4G, ఇట్లా ఫోన్లో ఎలా అయితే మార్పులు వస్తాయో ప్రతి దాంట్లో మార్పులు వస్తున్నాయి. ఈ దేహంలో మార్పులు వస్తున్నాయి, మనకి ఏ మందులు పనిచేయట్లేదు, ఏ జ్ఞానం పనిచేయట్లేదు. అంటే ఈ మాయనే కదా దేహము. సో దీనికి సంబంధించి మీరు దేహాన్ని గురించి ఇంకా అనంతంగా ఉంటుంది ఈ జ్ఞానం, అంత అంతమైంది కాదు జ్ఞానం. దేహం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూనే ఉండాలి. అలాగే మనసు మాయనా కాదా? మనసు మాయనే కదా. సో ఈ మనసు గురించి ఇంకా అనంతమైన జ్ఞానం, ఎంత తెలుసుకున్నా నాకు మనసు గురించి తెలుసు అని చెప్పలేం, ఇంకా అనంతంగా ఉంటూనే ఉంటుంది. అలాగే హృదయం, అనుభూతులు ఉంటాయి దాంట్లో. సో ఈ అనుభూతులు కూడా అనంతంగా ఉంటూనే ఉంటాయి, ఎంత తెలుసుకున్నా ఇంకా ఆ అనుభూతులతో ఎలా ఉండాలనేది ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి. ఫైనల్ గా దైవం, ఆధ్యాత్మికం. అంటే ఆధ్యాత్మికం అంటే ఆది ఆత్మ గురించి, ఆధ్యాత్మికం ముందు ఒరిజినల్ ఆత్మ గురించి తెలుసుకోవడం, అదే పరమాత్మ గురించి తెలుసుకోవడం. ఈ జ్ఞానం అంటే నువ్వే దేవుడివి అని తెలుసుకోవడం. ఈ జ్ఞానం అనంతమైంది కాదు. రెండు రకాల జ్ఞానం అని చెప్పాను. ఒకటి మాయకు సంబంధించిన జ్ఞానం, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం అనంతమైంది కాదు. సింపులే, ఒక గంటలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పరమాత్మ దగ్గర చేరడం ఎట్లా అని. చేరడం కష్టమే, చెప్పడం ఈజీ. ఓకేనా? సో దైవానికి సంబంధించిన జ్ఞానము అంతమైన ఒక చిన్న బుక్ రాస్తే ఒక రెండు పేజీలు సరిపోతుంది. కానీ ప్రాపంచికమైన జ్ఞానం అంత రాసినాం. ఇప్పుడు ఆయన ఒక ఫీల్డ్ ఎక్స్పర్ట్, మీరు ఒక ఫీల్డ్, ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ ఎక్స్పర్ట్. సో ప్రాపంచిక విషయంలో వచ్చేవరకు సార్ మీకేం తెలుసారని నేను అడగాలి. నాకెంత తెలిసిన, నేను ఆడిటర్ అయినా మీరు ఏదో ఫ్రీ ప్రొఫెషన్ కావచ్చు, ఆయన సివిల్ ఇంజనీర్, మరి ఆయన విషయం ఏదైనా రావాలంటే ఆయన అడగాలి. ప్రాపంచికం విషయంలో ఏమైనా అడగాలంటే వంట విషయం అడగాలి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలుసు. ఇది అనంతంగా ఉంటూనే ఉంటుంది. ఎంత తెలుసుకున్నా సరిపోదు. మీకు ఎంత తెలుసుకున్నా తృప్తి రాదు ఈ ప్రాపంచికమైన జ్ఞానం. ఎందుకంటే అనంతం కదా, అబ్బా ఏదో తెలుసు అనుకుంటాం, ఈ లోపల మళ్ళా తెలియని కనబడుతుంటుంది. ఎప్పటికీ తృప్తి రాదు ఈ ప్రాపంచికమైన జ్ఞానం. ఎంత ఉన్నా మీకు చచ్చినా తృప్తి రాదు, గుర్తుపెట్టుకోండి. ఎంత డబ్బు ఉండండి, ఎంత ఆస్తి ఉండండి, ఎన్ని సాధించండి, మీకు చచ్చినా తృప్తి లభించదు. అర్థమవుతుంది కదా? ప్రాపంచికమైన జ్ఞానం ఎంత సాధించినా, ప్రాపంచికంగా ఎన్ని కోట్లు ఎన్ని సంపాదించినా, నేను సంపాదించొద్దని చెప్పట్లేదు, అన్నీ ఉండాలి మంచికి, కానీ ఎంత సాధించినా మీకు చచ్చినా తృప్తి, ఆనందము, ప్రేమ, కరుణ ఇవి చచ్చినా లభించవు. ఎప్పుడు లోటు అనేది ఉంటుంది. ఎన్ని కోట్లు సాధించినా, ఎంత ఇచ్చినా మనసు ఇంకా అడుగుతూనే ఉంటుంది. ఆ మనసు కేవలం దైవం దగ్గర చేరినప్పుడే ఆగుతుంది, అంతవరకు చచ్చిన ఆగదు. ఓకేనా? సో ఈ ప్రాపంచికమైన జ్ఞానం పక్కన పెడదాం. ఇప్పుడు ఫస్ట్ మీరు దైవం దగ్గర చేరే మార్గాన్ని తెలుసుకోండి. ఓకేనా? సో ఈ దైవం దగ్గరికి చేరే మార్గం తెలుసుకొని ఆ దైవం సన్నిధిలోకి మీరు చేరితే ఇంకంతే, మీరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా ఆనందంగా ఎగురు గంతులు వేసుకుంటాం, మీతో మీరు హాయిగా ఉండవచ్చు. ఓకేనా? సో దైవం దగ్గరికి చేరే మార్గం తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటే, అక్కడ ఉంటే, ఆ దైవం ఒళ్ళో ఉంటే ఆనందమే ఆనందం. ఎందుకు దైవం దగ్గరికి వెళ్తే ఆనందం ఎందుకు వస్తుంది? అదే నువ్వు కాదు. అసలు దైవం అంటేనే ఆనందం. వాట్ ఈస్ దైవం? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే నిర్వచనం మన వాళ్ళు ఇచ్చింది ఏంటి? ఆత్మ అంటే ఆనందం, బ్లిస్. ఇక ఏదైనా అనుకో, ప్రేమ, తృప్తి, గమనిక, గమనించేవాడు ఆయన. దైవం కేవలం గమనిస్తుంటాడు, సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. సో ఇవన్నీ పర్యాయ పదాలు. ఓకేనా? ఒకరు గమనించండి అంటారు, ఒకడు ఆనందంగా ఉండు అంటాడు. ఏదన్నా అల్టిమేట్గా ఇవన్నీ దైవం యొక్క రూపాలే. కాబట్టి మీకు తృప్తి అనే పరమాత్మ అన్ని మనకు టాలెంట్స్ ఇచ్చాడు, ఏదైనా సాధించవచ్చు, కానీ ఆనందాన్ని మాత్రం సాధించలేము బయట వస్తువుల ద్వారా. ప్రాపంచికైన తృప్తిని మాత్రం సాధించలేము, ప్రేమను మాత్రం సాధించలేము, కరుణను మాత్రం సాధించలేము, హాయిగా ఉండలేము ప్రాపంచికంగా ఎన్ని సాధించినా. ఒక్కటి మాత్రం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు? ఈ దరిద్రులు మాయలో పడిపోయే అవకాశం ఉంటుంది పిల్లలంతా. సో కాబట్టి ఏం చేసినా వీళ్ళకి తృప్తి మాత్రం లభించకూడదు, ఆనందం మాత్రం రాకూడదు, ఏదో లోటు మాత్రం ఉంటూనే ఉండాలి. అలా అయితే దరిద్రులు వెతికి 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 ఫైనల్గా నా దగ్గరకు వస్తారు ఆయన ఉద్దేశంతో ఆ తండ్రి పెట్టాడు. కరెక్టా? తప్ప ఆయన చేసింది కరెక్టేనే కదా. సో మనందరం ఈ ప్రాపంచిక వ్యామోహంలో ఇరుక్కుంటామని అలా చేశాడు. కరెక్ట్ కదా? ఏదో రీజన్ ఉంటుంది కదా పరమాత్మ ఏది పెట్టినా. సో కాబట్టి ఆనందం కావాలంటే మీరు ఎన్ని సాధించినా బాహ్యంగా వేస్ట్, దైవం దగ్గరికే చేరాలి. తృప్తి రావాలంటే అక్కడికే వెళ్ళాలి. ప్రేమ కావాలంటే అక్కడికే వెళ్ళాలి. బాహ్యంగా భర్త, భార్య, పిల్లల నుంచి వచ్చే ప్రేమ తాత్కాలికమైంది, క్షణికమైందే, శాశ్వతమైంది కాదు. అది అర్థమైంది కదా? వస్తువుల ద్వారా ఇక మీకు అన్ని తెలుసు కదా, వీటన్నిటి ద్వారా వచ్చేది ఏది కూడా తాత్కాలికమైందే. అందుకే అన్ని ఉన్నాయి కానీ ఎవరికి అసలు లేదు. అది కేవలం దైవం దగ్గర చేరితేనే సాధ్యమవుతుంది. ఓకేనా? మరి దైవం దగ్గరికి చేరడం ఎట్లా? అసలు దైవం ఎక్కడున్నాడు? ఎవరు ఈ దేవుడు? అది కూడా తెలుసుకోవాలిగా. సో దైవం ఎక్కడున్నాడండి? దైవం ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఇంకా హృదయంలోనే ఉన్నాడు దైవం. దైవము అంతటా ఉన్నాడు. తిరుపతిలో లేడా దైవం? లేడా? ఏం మాట్లాడలేదు. సర్వాంతర్యం అంటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దైవం అంటే కొందరు ఏంటంటే అక్కడే ఉన్నాడు అనుకుంటారు, కొందరు ఇక్కడ ఉన్నారు అంటున్నారు. నేనేమంటున్నానంటే పరమాత్మ సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నాడు, ఆయన లేని ప్లేస్ అంటూ లేడు. ఓకేనా? సో దైవం అంతటా ఉన్నప్పుడు దైవాన్ని మనం ఎక్కడ చూడాలి? అంతటా చూడాలి కదా. కానీ మనం ఎక్కడ చూస్తున్నాం దైవాన్ని? దేవుని రూమ్లోనే కనబడతాడు దైవం, మళ్ళీ ఇక్కడ రాజస్థ కనబడాడు, తిరుపతిలోనే కనబడతాడు, మన ఇంట్లో కనబడడు. ఓ ఆశ్రమంకి వెళ్తేనే ప్రశాంతత ఉంటుంది, ఇంట్లో వస్తే దరిద్రం. మీకు ఇంట్లో ప్రశాంతత కావాలా, ఆశ్రమంలో ప్రశాంతత కావాలా? ఎక్కడ ప్రశాంతత కావాలి? ఆశ్రమం లభిస్తే ఏంటండి, ఆశ్రమంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉండగలుగుతారు, మిగతా టైం అంతా ఇక్కడే కదా దరిద్రం. సో ఇల్లే ఆశ్రమం అయిపోతే బాగుంటుందా లేదా? మీ ఇల్లే ఆశ్రమం అయిపోయింది అనుకోండి, అంటే ఆనంద నిలయం అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? సో కాబట్టి మీరు దైవాన్ని ఎక్కడో చూడడం పక్కన పెట్టండి, ముందు మీలోనే చూడడానికి ట్రై చేయండి. మీలోనే చూ సో తప్పేం కాదు. బాహ్య దర్శనం ద్వారా ఇప్పుడు గురువు దగ్గర వినండి, ఓ గురువు దగ్గరకు వచ్చి కూర్చుంటారు, కూర్చోగానే అబ్బా ఒక రెండు మూడు రోజులు నా క్లాస్ వినబోతున్నారు, నిజంగా మీకు నచ్చితే సూపర్, ఒక డైమెన్షన్లోకి ఎంటర్ అవుతారు మీరు, ఎంతో హాయిగా ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క రుచి నా ద్వారా మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మల్లెపూల తోటకి వెళ్తే మల్లెపూల వాసన వస్తుందా లేదా? ఒక మాస్టర్ పక్కన కూర్చుంటే ఆయనతో ఉంటే మీకు ఆ ఫీలింగ్స్ రావచ్చు, ఆ దివ్యానుభూతిని రుచి చూడవచ్చు, కానీ తాత్కాలికమే ఇది. మేము మీ పక్కనే ఎప్పుడు ఉంటామండి? మాకేం పర్లేదు అండి మీ పక్కన ఉండడానికి, ప్రపంచం అంతా మాదే, అన్ని ఊర్లు తిరగాలి. పోని పక్కన ఉన్నా రెండు రోజులే, మూడు రోజులు మళ్ళీ మేము కూడా బోర్ కొడతాం, ఎందుకంటే మీ ఆత్మ ఒప్పుకోదు, అడిక్ట్ కానీ కదన్నట్టు. మీ లోపలికే మీరు అల్టిమేట్గా ప్రయాణం చేసి ఆ దైవాన్ని కనుక్కోవాలి మీరు. అర్థమైంది? సో ఎవరి ద్వారా, బాహ్యంగా ఎవరి ద్వారా అయినా, బ్రహ్మదేవుడి ద్వారా ఎవరి ద్వారా వచ్చినా అది తాత్కాలికమైన ఉపశమనమే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ కేవలం అది మీ లోపలికి వెళ్తేనే వస్తుంది. ఓకేనా? సో దైవము అంతటా ఉన్నాడు కానీ మీ లోపల కూడా ఉన్నాడు, మీ లోపల కూడా ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే దైవము మీకు మాత్రమే సొంతమైన దైవం, మీ లోపల ఇంకొక దైవం కూడా ఉన్నాడు. ఇక్కడ రెండు రకాల దైవాల్లో రెండు రకాలుగా విభజిస్తున్నాను నేను, రెండు రకాల దైవాలు ఉన్నారు. ఒక దైవమేమో అందరికీ కామన్గా ఉన్న దైవము, ఒక దైవమేమో మీకు మాత్రమే సొంతమైన దైవం. ఈ రెండింటి మధ్య తేడా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటండి మాకు మాత్రమే సొంతమైన దైవం ఏంటి, ఆ విశ్వ అందరి దైవం ఏంటి? మీకు మాత్రమే సొంతమైన దైవం ఎవరు? ఆత్మ. అందరికీ కామన్గా ఉన్న దైవం ఎవరు? పరమాత్మ. ఈ తేడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? కొద్దిగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సృష్టి రహస్యంలాగా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ కరెక్ట్గా ఉంటే మీకు ఈ క్లాసు 3 డేస్ బాగా జరుగుతుంది. సృష్టి ఆరంభంలో ఎలా ఉందంటే ఒక పరమాత్మ ఒకడే ఉండేవాడు. పరమాత్మ ఒకడే అంటున్నాను దయచేసి, ఒకడే అంటే మగవాడు కాదు, పరమాత్మ అంటే మగవాడు కాదు, పులింగం లేదు స్త్రీలింగం కాదు, ఈ రెండింటికి అతీతంగా పరమాత్మ ఉండేది, ఉండేవాడు. ఏదైనా వాడచ్చు, ఎందుకంటే న్యూట్రల్ పదాలు లేవు. అయితే ఆడకో లేదా మగానికో పదాలు ఉన్నాయి, కానీ న్యూట్రల్ పదాలు లేవు. చెక్క అంటాము, అది కూడా కాదు. ఎందుకంటే ఈ మూడింటికి అతీతం, శరీరమే లేదు కాబట్టి. ఓ నిరామయుడు ఉండేవాడు, ఆయనే నిరాకార నిర్గుణ పరబ్రహ్మం. ఆయనకు రూపం లేదు, గుణము లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు, కేవలం ఉన్నాడంతే. ఆయన ఆడా కాదు, మొగా కూడా కాదు. సో ఈ పరమాత్మ సృష్టి ఆరంభంలో అలా నిశ్చలంగా అలా ఉన్నాడు. ఆయనకేదో ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మీ బుక్ పేరు రాశారే, నేను ఎవరిని అనేది అనిపించిందట. ఏంటి ఇంతకు నేను ఎవరిని అని ఫస్ట్ ఆలోచన వచ్చిందట. సరే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకరు ఒక రకంగా ఇస్తున్నారు, నేను ఒకటి ఇస్తున్నాను, ఏదైనా పర్లేదు. సో నేను ఎవరిని అనుకున్నాడట, ఇలా చూసుకున్నాడట. దానిలోకి చూడంగానే రెండు కనబడ్డాయట. దానిలోకి ఏంటది? స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన చైతన్యం. అంటే ఆడామోగా ఏదని అనుకోండి, బొమ్మ బొరుసులాగా ఒకటే దానికి, ఇటు అమ్మవారు ఇటు అయ్యవారు. ఈ అమ్మవారు అయ్యేవారికి రూపం లేదు, నిరాకారం ఇది కూడా. సో సృష్టి ఏమీ ఆరంభం కాలేదు, ఆ టైంలో ఇద్దరు ఉన్నారట. సో ఆ ఇద్దరు కనబడంగానే, ఇద్దరు అనగానే ఏమవుతుంది, ఇద్దరం ఉన్నాము అంటే ఏదో జరుగుతుంది, ఇచ్చిపుచ్చుకోవడాలు మొదలైతే ఇంకా ఒక ప్రేమ అనేది స్టార్ట్ అయింది. సో ఆ ఇద్దరి యొక్క కలయిక వల్ల ఏం జరిగింది? సృష్టి ఆరంభమైంది. ఆ సృష్టి ఆరంభం ఎలా జరిగింది అంటే కొన్ని కోట్ల 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 ఆత్మల యొక్క ఆవిర్భావం జరిగింది, జన్మ జరిగింది. సో ఎవరిచ్చారు కోట్ల కోట్ల ఆత్మలకు జన్మను? పరమాత్మ. దాన్ని విభజిస్తే ప్రకృతి పురుషులు అనుకోండి. ప్రకృతి అంటే ఈ ప్రకృతిగా స్వచ్ఛమైన ప్రకృతి, రూపం లేని ప్రకృతి. పురుషుడు అంటే మగవాడు కాదు, ప్రకృతి పురుషులు స్వచ్ఛమైన, ఇంకే రూపాలు ఏర్పడలేదు. ఈ ప్రకృతి పురుషులు ఆత్మలకు జన్మని ఇచ్చారు. సో ఈ ఆత్మలందరూ ఎవరు? ఎవరు ఈ ఆత్మలందరూ? మనమే. మనుషులం కాదు, మనమే. మనుషులు అంటే మళ్ళీ బాడీకి వచ్చేస్తుంది. బాడీ లేదు అప్పుడు, మనకు శరీరమే లేదు. పరమాత్మ నుంచి పుట్టిన, విడియడం కాదు, పుట్టించారు. విడిపోవడం అంటే ఏదో బయటకు అది కాదు కదా, ఆయన పుట్టిన జన్మనిచ్చారు మనకు. సో మనందరము ఆ పరమాత్మ యొక్క పిల్లలము. బ్రహ్మ ఎవరు? విష్ణు ఎవరు? లక్ష్మి ఎవరు? మీరెవరు? ఎవరు మీరు చెప్పండి గట్టిగా. మళ్ళీ అంతశాతం అంటే పరమాత్మ యొక్క పిల్లలని మళ్ళీ ఇటు మార్చేస్తున్నారు. మనం కూడా పరమాత్మ యొక్క పిల్లలమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు అందరితో పాటు మనం కూడా జన్మ తీసుకున్నాము. మనం ఏదో వేరే కాదు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనందరం ఎవరు? ఇప్పుడు మనందరం ఎవరు? ఒక కుటుంబము. మన మధ్య రిలేషన్షిప్ ఏంటి ఇప్పుడు? తోడబుట్టిన వాళ్ళం, వసుదైక కుటుంబం, తోబుట్టువులం. మనం అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా అనలేదు, ఎందుకంటే ఆడలేదు మొగలేదు, అక్కడ ఆత్మకు అది కూడా లేదు కదా. సో మనందరం ఒకేసారి పుట్టాం, తోబుట్టువులం. అక్క తమ్ముడు ఇది కూడా కాదు, ఎందుకంటే ఒకేసారి ఒకే ఏజ్, ఒకేసారి జన్మనిచ్చినప్పుడు వయసు కూడా లేదుగా ఆత్మపరంగా. ఓకేనా? సో మనందరము ఒకేసారి పరమాత్మకు జన్మనిచ్చాము. సో మనందరి తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు? మన తల్లిదండ్రులు ఎవరు? పరమాత్మ అంటే నిరాకారుడు, అక్కడి నుంచి ప్రకృతి పురుషులు, పురుషులకు మనం పుట్టాం. సో మనందరికి తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతి పురుషులు. సో ఇప్పటి నుంచి మీరేం చెప్తారు మీ తల్లిదండ్రులు ఎవరంటే? మెంటల్ కిందని మెంటల్ ఆసుపత్రులు వేస్తారు. అందరికి చెప్పకండి, ఇది అర్థమైన వాళ్ళకి చెప్పండి. ఓకేనా? అందరికి చెప్తే ఏది మెంటల్ ఎక్కిపోయింది, ఏది ఇట్లా మాట్లాడే, అసలు తండ్రి పేరు చెప్పట్లేదు అనుకుంటారు. సో వీళ్ళందరూ తాత్కాలికమైన తల్లిదండ్రులు, ఇప్పుడున్న వాళ్ళు, ఈ జన్మ వరకే, నెక్స్ట్ జన్మకు ఇంకోళ్ళు ఉండవచ్చు. కానీ ఎప్పుడూ కామన్గా ఉండే తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతి పురుషులు, లేదా ఒక పదంలో చెప్పాలి అంటే పరమాత్మ. పరమాత్మ ఇంకేం లేదు, పరమాత్మ. ఓకేనా? సో కాబట్టి మనందరం ఒకేసారి పుట్టాం. ఓకే, మరి ఒకడు బ్రహ్మ ఎందుకు అయ్యాడు, ఒకడు విష్ణు ఎందుకు అయ్యాడు, మనం ఇలానే వేదాలు లాగా ఎందుకున్నాం? ఎందుకున్నాం అది కూడా తెలుసుకోవాలి కదా. ఆహా, సృష్టి స్థితిని. అక్కడ బ్రహ్మ అంటే మనిషి కాదు, ఆత్మ కాదు, తెలుసా మీకు? అది కూడా తెలియ తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే మనం మూడు తలకాయలు ఇవి చెప్తున్నారే, శివుడు అంటే పాము, అది మనిషి కాదనే, అదొక పదవి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ లాగా, అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ లాగా. ప్రైమ్ మినిస్టర్ సీట్లో ఎవరు కూర్చో ఉంటారు? ఎవరు కూర్చుంటారు? ఎవరైనా కూర్చోవచ్చు. ఎవరైతే గెలిస్తే వాళ్ళు కూర్చుంటారు, ఎవరు ఎలక్షన్లో గెలిస్తే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఎస్ఆర్నో. అట్లాగే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది పదవి, లక్ష్మీ పార్వతి సరస్వతి అనేవి పదవులు. సో ఆ పదవులలో ఎవరు కూర్చుంటారు? ఆ స్థితికి అర్హత ఉన్న వాళ్ళు కూర్చుంటారు. సో రేపు మీరు కూర్చోవచ్చు, ఎల్లుండి ఇంకొకరు కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది మనుషులు కాదు, అవి స్థితులు, అది ఒక పదవులు. ఆ పదవికి ఎవరైనా కూర్చోవచ్చు, ఆ పదవులు ఎవరైనా కూర్చోవచ్చు. నేమో నాకు తెలిసిన అవగాహన కరెక్టో తప్పో పక్కన పెట్టేయండి, నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇట్లా పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నేర్పిస్తుంటాడు. తల్లిదండ్రులు కదా ప్రకృతి పురుషులు, వాళ్ళ డ్యూటీ. మనం ఈ భూమి అనే పాఠశాలకు పంపించారు ఇక్కడ నేర్చుకోవడానికి. ఓకేనా? సో కాబట్టి మీరు ఆ అర్హత ఎవరు సాధిస్తే వాళ్ళని ఆ పదవిలో కూర్చోబెడతారు పరమాత్మ. అర్థమైంది కదా? బ్రహ్మ పదవి, విష్ణు మహేశ్వర పదవి, లక్ష్మి పార్వతి సరస్వతి, అక్కడ ఎవరైనా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని అక్కడ కూర్చోబెడతారు. సో మీరు అర్హత సాధించాలి అక్కడికి వెళ్ళడానికి. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ పదవులలో బ్రహ్మ పదవులలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మనతో పాటు పుట్టిన వాళ్లే, వాళ్ళేం గొప్పవాళ్ళేం కాదు, మనతో పాటే పుట్టారు. కానీ సాధన బాగా చేసి ఈ సృష్టిని బాగా అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు అర్హత పొందారు కాబట్టి ఆ పదవుల్లో ఉన్నారు. సో మీరు కూడా అర్హత పొందితే మీకు అది వస్తుంది, సాధన చేస్తే ఎవరికైనా రావచ్చు. అర్థమైంది కదా క్లియర్గా? సో ఇది సృష్టి రహస్యం. క్లియర్గా మనం అందరం ఒకేసారి పుట్టాము, మనం అందరం తోబుట్టువులము. ఓకేనా? ఓ సంబంధం ఏర్పడ్డా లేదా? అందుకే చెప్పాను సార్కు, మా ఇంటికి సార్ మీ ఇంట్లో మెంబర్ అనుకుంటున్నాను అని. అంతే కదా, ఎలాగో మెంబర్ని అలా అని అందరూ నమ్మకంటే గుడిగా మోసం చేసేవాళ్ళు ఉంటారు. జస్ట్ అనుకోండి అన్నాను అంతే, ఏమో నేను ఎలా అంటున్నాను, ఎవరికేం తెలుసు, ఈయన గుడిగా నమ్మేసి అందరూ నమ్మేస్తే రేపు దొంగ అవుతే ఆడు ఏం చేయాలో చేస్తాడు. సో అందరూ దొంగ అందరితో ఒకటినే కానీ ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి జాగ్రత్త ఉండండి, ఎంత ఉండాలి అంతే ఉండండి, గుడ్డిగా నమ్మకం. ఓకేనా, అది కూడా చెప్పాలి మరి నేను. సో కాబట్టి మనము ఇలా ప్రకృతి పురుషులకు జన్మనిచ్చారు, ఇచ్చాక మనం అందరం హాయిగా ఆడుకున్నాం, తల్లి ఊళ్ళోనే హాయిగా ఆడుకున్నాము. ఎలాగైతే మీ తల్లి గర్భంలో 9 నెలలు పిల్లలు ఎలాగైతే ఆడుకుంటారో హాయిగా వాడికి ఏమైనా టెన్షన్ ఉంటుందా, పొట్టలో ఉన్న పిల్లడికి ఏమైనా టెన్షన్ ఉంటుందా, అంతా తల్లే పడాల్సి వస్తుంది. సో అలాంటి స్థితిలో హాయిగా ఆడుకున్నాం. దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక భాషలో ఏకత్వం అంటారు, ఏకత్వం. సో అంతా ఒకటే అంటే అందరూ ఏమి ఇలాగనే ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ అంతా ఇదే ఫేస్. ఎప్పుడు ఏముంటుంది తేడా, జపాన్లో ఉన్నట్టు మనుషులు అందరూ ఒకేలాగా కనబడుతుంటారు మనకు, మరి వాళ్ళు వాళ్ళు ఎలా గుర్తుంచుకుంటారు తెలియదు కానీ మనకు మాత్రం ఒకేలా కనబడతారు. సో అందరూ ఒకేలాగా ఉన్నారు, అంత అన్ని ఒక అందరికీ అనిపిట్ అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఏదంటే అది. సో ఏదంటే సాధించే టాలెంట్ ఉంది, ఎందుకంటే ఎప్పుడు తల్లితోటే ఉన్నాం, తల్లిదండ్రులలోనే ఉన్నాము. సో ఎలాగైతే తల్లిదండ్రులకు అనంతమైన శక్తి జ్ఞానం ఉందో ఆ శక్తి జ్ఞానం మనకు కూడా ఉంది, వచ్చేసింది. అంతే కదా, తల్లిదండ్రులకు ఉన్న టాలెంట్ పిల్లలకు వస్తుంది కదా, సేమ్ అదేవిధంగా మనకు కూడా ఆ టాలెంట్ వచ్చింది. సో మనం ఆ టాలెంట్ తోటి ఎన్నో గ్రహాలను ఎన్నో ఎన్నో అన్ని ఎన్నో సృష్టి చేశాం ఏకత్వంలో. సో ఈ గ్రహాలు సృష్టి చేసింది ఎవరు, మనమే. కానీ మర్చిపోయాం, ఎందుకు మర్చిపోయాము, దానికి ఒక ఉన్నది చరిత్ర ఉంది, దానికి కూడా ఒక అవసరం వచ్చి కొన్ని పరిస్థితుల్లో మనం భూమి మీదకి వచ్చాం. సో ఇది నేను చెప్పేది మన చరిత్రనే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, అవన్నీ టచ్ చేస్తున్నాను మీ లోపల ఆ డైమెన్షన్స్ను, సో దట్ మీరు ఇంటికి వెళ్ళి సాధన చేస్తే అవన్నీ మేల్కొనాలనే ఉద్దేశంతో. ఓకేనా, ఇక్కడ నేనే కాదు మీ సోల్స్ పరమాత్మ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, ఇక్కడ ఎవరికి ఏది అవసరమో ఆ జ్ఞానం రావాలి అనే భావంతో మాట్లాడుతున్నాను. నా అనుభవ జ్ఞానం ఉంటుంది, అలాగే పరమాత్మ కూడా మా వచ్చి మాట్లాడుతుంటాడు నా ద్వారా. సో ఆయన కూడా నా పదాలు నా లోపల నుంచి ఏమొస్తాయో నేను వెయిట్ చేస్తుంటాను, చూస్తుంటాను, ఎందుకంటే నాకు కూడా తెలియంది నా లోపల నుంచే వస్తుంటాయి. ఎందుకంటే పరమాత్మ దగ్గర ఇంకెంతో జ్ఞానం ఉంది కదా, ఆయన ఏదో చెప్తాడు, సో అది నేను విని ఓకే ఇది అవసరమా అని నేను కూడా ఆచరణ చేస్తాను. సో నా మాటలనే నేను చెప్పడమే కాదు వింటున్నాను కూడా, ఏమొస్తుందో ఒక్కొక్కది అని. ఓకేనా, సో సృష్టి ఆరంభంలో అంతా ఏకత్వం వన్నెస్ ఉంది, అంతా ఏకత్వంలో హాయిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశాము. ఎప్పుడు తల్లితో తండ్రితో కనెక్షన్ ఉండేది కాబట్టి అనంతమైన శక్తి ఆనందము జ్ఞానము తృప్తి అన్నీ ఉండేవి ఏకత్వంలో. చేసి చేసి ఉండి ఉండి ఏమైతుంది మనకు, స్తంభన దశ వస్తుంది, ఇక బోర్ కొడుతుంది, ఇక కొత్త దగ్గర లేకపోయే వరకు బోర్ కొడుతుంది. సో అప్పుడు పరమాత్మ మన తల్లిదండ్రులు ఆలోచించి ఏం చేస్తారంటే ఇక బోర్ కొడుతుంది కదా అని సృష్టిని ఒక కొత్త కోణంలో తీసుకెళ్లాలనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది, రెండో ప్రపంచం స్టార్ట్ అయింది. ఏంటి ఆ ప్రపంచాన్ని ఏమంటారు, ఏకత్వం తర్వాత వచ్చిందేంటి, ద్వంద్వం. మొదట్లో ఏకత్వం అయిపోయింది, ద్వంద్వం వచ్చింది. ఈ ద్వంద్వం అంటే ఏంటి, అంటే ఏంటి, అంతవరకు ఒకటే ఇప్పుడు రెండు అయిపోయింది. సో ఇట్లా ప్రతి దాంట్లో విభజన జరిగింది, అంటే ఉన్న ఒకటే ఇక్కడ ఒకటే ఇక్కడికి వచ్చే వరకు ఐదుగా మారింది. సపోజ్ ఇలా ఉంది అనుకుందాం, నాకు రెండే వేళ్ళు ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ వరకు ఒకటే, ఇప్పటి వరకు ఒకటే, ఇక్కడికి రాగానే రెండుగా అయింది. సో ఇప్పుడు ఈ ద్వంద్వ ప్రపంచం స్టార్ట్ అయింది, ఆ ద్వంద్వ ప్రపంచం ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక అతి త్వరలో మళ్ళీ ఇంకో కొత్త ప్రపంచం రాబోతోంది, ఏకత్వం ద్వంద్వం కలయికలో ఉన్న మూడో ప్రపంచం రాబోతోంది అని అనుకుంటున్నాము. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎంత టైం పడుతుందో తెలియదు, దానికే మా వంతు కృషి మేము చేస్తున్నాం. సో మూడో ప్రపంచానికి కావాల్సిన అర్హతను మీరు సంపాదించండి అని చెప్పడానికే ఈ ప్రచారం చేస్తున్నాను. ఆ మూడో ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారు అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనము మీరు సాధన చేస్తే ఆ మూడో ప్రపంచానికి అర్హత సాధిస్తారు. ఓకేనా, సో ఇది ద్వంద్వ ప్రపంచం. ద్వంద్వం అంటే ఉన్నదే ముక్కలు ముక్కలుగా విభజన జరుగుతుంది, ఉన్నది ఒకటే. సో రెండు లేవు కానీ విభజన జరిగిన విభజన జరిగిపోయింది. ఓకేనా, సో ఇది ద్వంద్వ ప్రపంచం. సో జీవాత్మ వేరే, దైవం వేరే, జీవుడు వేరే, దేవుడు వేరే, ఇట్లా ప్రతి దాంట్లో రెండు రెండుగా విభజన జరిగింది. స్వచ్ఛమైన శక్తే మంచిగా చెడుగా, ఇట్లా అన్నిట్లలో విభజన జరుగుతూ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీరు మళ్ళీ మీరు మీ దైవం దగ్గరికి చేరాలి, మీరు మీ దైవం దగ్గరికి చేరాలి అంటున్నాను. నా పదాలు బాగా వినండి, ఇక్కడే సూక్ష్మం దాగి ఉంది. మీరు మీ దైవం దగ్గర చేరాలి అంటే ఇక్కడ ఏమైంది, ఇద్దరు దేవుళ్ళు అని చెప్పాను, ఇద్దరు దేవుళ్ళు చెప్పడం కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు ఎవరు, ఒకళ్ళేమో పరమాత్మ, రెండోది ఎవరు? ఆత్మ. ఇప్పుడు ఇద్దరే కదా మనకు తెలిసింది, ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీలో ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు పరమాత్మ, రెండవది ఆత్మ. సో ఈ ఆత్మ పరమాత్మ ఈ రెండు అయిపోయాక ఏం జరిగింది? మనము ద్వంద్వంలో ఎంతో సాహసంగా ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో సాధన చేశాం వేరే గ్రహాలలో. చేశాక మనకు ఎన్నో సాధిస్తున్నా కానీ మళ్ళీ తృప్తి అనేది లేదు. ఎందుకంటే తృప్తి ఎందుకు లేదు? ఆనందం ఎందుకు లేదు? ద్వంద్వం. ద్వంద్వం అంటే ఏంటి? నేను వేరే, దైవం వేరే అనే భావన. కాబట్టి చచ్చినా మనకు తృప్తి ఆనందం రాదు. రాకపోయే వరకు ఎంత సాధిస్తున్నా ఏం చేస్తున్నా ఆ గ్రహాంతరవాసులలో నక్షత్ర రూపంలో ఉండి ఎన్నో చేశాం, ఎంత చేసినా మనకు ఆనందం రాలేదు. రాకపోయే వరకు ఏం చేశామంటే అప్పుడు దీనికి ఏంటి, ఎట్లా చేస్తే మనకు ఆనందం? ఒక్కొక్కసారి మంచి చేస్తున్నావో లేదు, తెలుసు చెడు చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఏదో సాయం చేయడానికి వెళ్తాం, అది చెడు అయి కూర్చుంటాను. సో ఇది మంచి చెడు అసలు ఏటో అర్థం కాక అప్పుడు ఏం జరిగిందంటే ఒక భూమి అనే ఒక ప్లానెట్ సృష్టి చేసి అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ప్రతిదాన్ని అనుభవిద్దాం మళ్ళీ ఒకసారి, కష్ట సుఖాలను అర్థం చేసుకుందాం. అసలు మంచి ఏంటి, చెడంటే, నేనంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి తెలుసుకుందాము. తెలుసుకోవాలి అంటే ఫాస్ట్గా అక్కడ ఇట్లా అంటే ఇట్లా సంకల్పం పెట్టంగానే ఫిజికలైజ్ అయిపోతుంది. అది మంచో లేదో చెడో తెలియదు మనకు, ఏదనుకున్నా జరిగిపోతుంది. అయ్యో పాపం ఈ కష్టాల్లో ఉంది సహాయం చేద్దాం అనుకున్నాం అనుకోండి, అది మంచిదా చెడ్డదా? ఎవరన్నా చెడ్డదే అవుతుందని ఎక్కడ పుట్టారండి? సహాయం చేయడం కూడా చెడ్డదా? అవును కష్టాల్లో ఉన్నారండి, నిజంగానే కష్టాల్లో ఉన్నారు. సపోజ్ అనారోగ్య సమస్య ఉంది, నాకు అనారోగ్య సమస్య ఉంది, మీకు ఎగ్జాంపుల్, నాకు టాలెంట్ ఉందండి, ఎప్పుడు ప్రదర్శించలే, ఇప్పుడు ఇలా టచ్ చేస్తే చాలు, లేదా చూస్తే చాలు, టచ్ కూడా అవసరం లే, రోగం మాయం మీ రోగం. ఆ పవర్ ఉంది నాకు, చేయమంటారా? ఏం మాట్లాడలేదండి, చేయండి, సాయమే కదా ఇది. మీ మంచిదా చెడ్డదా? సాయం చేయడం మీ రోగాలు తగ్గించడం మంచిదేనా కదా? సరే నేను సాయం చేశా తగ్గించా, ఎలా ఉంటుంది మీ మెంటాలిటీ? హాయిగా ఉంటుంది కదా. సో మీరు అంటున్నారు మీ అనారోగ్యం తగ్గించడం చాలా అద్భుతమైన సేవ అంటున్నారు, కరెక్టా తప్ప ఇది? ఎవరు చెప్పారు కరెక్టే? అందరు ఒప్పుకుంటారా, చేయలేబడుతున్నారా? సరే కొందరు లేబడుతున్నారు, కొందరు లేబడండి, ఆయన కరెక్ట్ కాదంటున్నాడు. ఎందుకు సార్? అవును కరెక్టే. ఇప్పుడు నేను మీరు అని తగ్గిస్తే అది మీకు సేవ చేసినట్టు కాదా? దానివల్ల మీరు హాయిగా ఆనందంగా ఉంటారు కదా. ఏదో చెప్పేస్తున్నాడు ఆయన, కరెక్టేనా కదా అది కూడా? తగ్గించవచ్చు, నాకు ఆ టాలెంట్ ఉందండి, ఇట్లా అంటే తగ్గిపోతుంది. తగ్గు ఇట్లా అనాల్సిన అవసరం లేదు, నా అరలు కూర్చొని తగ్గిపోతాయి. మాకు ఎంత పనిచేస్తే అంత పెరుగుతుంది కదా, జనాలు అనుకుంటున్నారు. నేనట్లే నా గురించి చెప్పట్లే, ఇంకా నేనేం చేస్తానో చెప్పట్లే, జనరల్ గా డిస్కషన్ లాగా అడుగుతున్నాను. పంచితే పెంచబడుతుందని ఎవరో చెప్తున్నారు కదా, ఇక పంచేస్తా? అదే ఇక నేనే నా విషయం నేను చెప్పట్లేదు, జనరల్ గా అంటున్నాను. చాలా మందికి సేవ చేయాలని ఉంది, మీ రోగాలన్నీ తగ్గించాలని చాలా మంది గురువులకు ఉంటుంది. సో ఇది సేవ చేయడం, మీ రోగం తగ్గించడం మామూలుగా అయితే సేవనే కదా. అంటే మనం ఎంత జ్ఞానం అజ్ఞానంలో ఉన్నామో ఆ విషయం అర్థం చేయించడానికి చెప్తున్నాను. అది మంచో చెడో తెలియట్లేదు, పాపం అయ్యో బాధపడుతోంది అని తగ్గించాను, ఇది మంచిదేనే కదా. కానీ దీనివల్ల ఆమె నాశనం అయిపోతుంది అంటున్నాను. ఎట్లా నాశనం అయిపోతుంది? మీ జీవితం నాశనం అయిపోతుంది అంటున్నాను నేను రోగం తగ్గిస్తే. అదే అది దాని ఫస్ట్ చెప్పొద్దు కదా డైరెక్ట్ మెల్లిగా. సో మీ రోగాలు తగ్గించడం నాకు క్షణికమైన విషయం, తగ్గుతుంది. కానీ తగ్గాక ఏం మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది? మళ్ళీ రోగం రాదా? మళ్ళీ ఎవరి దగ్గరికి రాలి? అప్పుడు మీరు ఎలా ఉంటారు? డిపెండెన్సీ. ఎప్పుడు కింద కూర్చొని శ్రీధరాయన్ మహా, శ్రీధరాయన్ మహా, ఋషికేశ్వరన్ మహా, శ్రీధరాయన్ మహా జపం చేస్తే టాపన్ రోగం తగ్గుతుంది. మీరు వెదవుల్లాగా ఉంటారా, కింగుల్లాగా తయారయ్యే అవకాశం ఉందా? ఇట్లయితారా? ఎట్లయితారు? నా పేరు చెప్పుకొని బతుకుతున్నారు, మీరు ఎట్లయితారు? నాదే ఉండింది అంత శ్రీధర మహిమ అంటారు, అవునా కదా? ఇదంతే సూపర్ గుడి, గుళ్ళు గోపురాలు అన్ని ఆటోమేటిక్. నాకు కూడా అలా కావాలని ఉందండి, కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. దీంట్లో ఈ సేవలో ఎందుకు, ఏంటి ఆ ప్రాబ్లం, సపోజ్ నొప్పులు ఉన్నాయి, నేను ఇలా చూశానంటే అవుట్, నొప్పి మాయం. మరి నొప్పి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి నొప్పి, ఎక్కడికి పోవాలి నొప్పి, నా దగ్గరికి రావాలి, నేను ఎందుకు అనుభవించాలి. నువ్వు అడ్డమైన పాపాలు చేసి నొప్పులు తెచ్చుకొని నేను ఓకే క్లీన్ చేయాలి, నా శక్తి నీకు ఇచ్చి క్లీన్ చేయాలి, ఆ రోగం నేను తీసుకోవాలి, నాకు అవసరమా, నేను కూడా బోర్డు మీరు ఏదో పూజలు చేస్తారని ఏదో లక్షలు ఇస్తారని లక్షల కోసం పూజలు కోసం నేను చావాలా నొప్పులతోటి, ఇది కరెక్టా చెప్పండి, మిమ్మల్ని బతికించి నేను చావాలి, ఇది ఇది సేవనా అండి, సేవ అనిపించుకుంటుందా ఇది, ఇది కూడా సేవనే, కానీ ఈ సేవలో శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందా, తాత్కాలికమైందా, నేను చచ్చాక మళ్ళా ఆ ఫోటోలు కూడా పెట్టి ఎదుగుతావా దానివల్ల నువ్వు, నేనెవరిని అని తెలుసుకోగలుగుతారా అలా ఉంటే, ఎప్పుడు గురువు వచ్చి కష్టాలు తీరుస్తే నేనెవరిని అనే ప్రశ్న మీ లోపల ఉదయిస్తుందా, మీరు తెలుసుకోవాలని తపన పడతారా, వెదవల్లాగానే ఉంటారు కంటిన్యూ అవుతారు, ప్లస్ ఆ రోగం మాకు అంటుకుంటుంది. చెప్పండి చేయమంటారా, నన్ను మీ అందరి రోగాలు మాయం, తెల్లారి ఇంట్లోంచి ఏం వెళ్తుంది నా నా సరే బయటనే కూర్చుంటే అట్నుంచి అటు వెళ్ళిపోతాను ఇంటికంటే ఆయనకు ఫీలింగ్ ఎందుకు, చెప్పండి అది కావాలనా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అర్థం చేసుకోండి, దయచేసి మాకు శక్తి జ్ఞానం లేక కాదు, మీ సమస్యలు 2 నిమిషాలు మేము మాయం చేయొచ్చు, మాకు ఆ టాలెంట్ ఉంది, ఆల్రెడీ జరిగింది కూడా అలా, ఎందుకంటే బుద్ధి మనకు రాదు కదా ఒకేసారి, నేను కూడా జాలిపడే ఒకరికి తగ్గించాను, ఆ రోగం నాకు వచ్చింది, అప్పుడు లోపల దైవం చెప్పాడు బాబు అతి జాలి చూపించావా నువ్వు నాశనం అయిపోతావు, ఇది అశాశ్వతమైన సేవ, శాశ్వతమైనది కాదు, కాబట్టి జ్ఞానం పంచు, నువ్వే సాధన చేస్తే ఆ స్థితికి వచ్చావో అది పంచాలి, కానీ రోగాలు తగ్గించుకుంటూ పోతే సమస్యలు తగ్గించుకుంటూ పోతే విధవలు తయారవుతారు అందరూ, విధవల ప్రపంచం తయారు చేయడానికి రాలేదు నువ్వు, నీవంతా ఒక కొత్త ప్రపంచము, ఒక ఆనందకరమైన ప్రపంచం తయారడానికి వచ్చావు, నీవంతా నువ్వు హెల్ప్ చేయ వస్తుందా లేదా తర్వాత సంగతి, నీవంతా నువ్వు ప్రచారం చేసుకుంటూ పో అన్నాడు. సో కాబట్టి అప్పటి నుంచి నేను రోగాలు తీసుకోవడం ఆపేశాను, మీరు నాకు దండాలు పెట్టండి, నన్ను గట్టిగా పట్టుకోండి ఏమనదే, చచ్చినా మీ రోగం నాకు రాదు, మీ సమస్యలు నాకు రావు, అర్థమైందా, నేను మాత్రం నా శక్తిని నాకున్న జ్ఞానాన్ని సూర్యుడిలాగా వెలుగుతూనే ఉంటాను, ఎవరెంత తీసుకుంటారో అంత తీసుకోండి, ఎందుకంటే నేను ఆనందమైన శక్తి నా లోపల ప్రవహిస్తుంటుంది, ప్రవహించింది కొద్దిగా నేను తీసుకొని నాకెంత అవసరం అంత తీసుకొని అలా పంచుతూ ఉంటాను సృష్టికి, అది మీకే అని కాదు, అలా జనరల్గా వెళ్తుంది, నేనేం డైరెక్షన్ ఇవ్వను, సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటాను, ఎవరెంత అవసరం ఉంటే ఎవరు తీసుకుంటారో అంత తీసుకుంటాను, ఓకేనా, నేను చేయగలిగిన సేవ అదే, మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీరు ఆలోచించగలరు, ఓకే. సో సృష్టి ఆరంభంలో ఉన్నది ఇద్దరు దేవుళ్లే, ఒకరు పరమాత్మ ఇంకొకరు ఆత్మ. సో ఇలా జరిగింది, మనం మంచి చేస్తున్నామో తెలియట్లేదు, చెడు చేస్తున్నామో తెలియట్లేదు, ఎందుకంటే సంకల్పం పెట్టంగానే ఫిజికలైజ్ అయిపోతుంది, అయ్యో పాపం అనగానే కథ రోగం తగ్గిపోతుంది, కానీ వెంటనే నాకు వస్తుంది, ఇది అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ అయిపోతున్నాం, ఏంది ఇంత ఫాస్ట్గా ఉంది కదా, వెంటనే సంకల్పం పెట్టగానే మీరు అంటారు, ఎందుకంటే ఈ సంకల్పం పెట్టగానే ఫిజికలైజ్ కాదు, ఎందుకంటే దరిద్రపు సంకల్పాలు పెడతారు కాబట్టి, కరెక్ట్గా సంకల్పాలు పెట్టుకుంటే బాగానే ఉండదు, కానీ మీ దరిద్ర సంకల్పం ఏంటి, నా పిల్లోడు బాగుండాలి, వీడు బాగుండాలి, వాడు బాగుండాలి, ఎదవలు తయారవుతారు, మీరు సంకల్పం పెడితే వాడు తయారైతే, అంటే మీ శక్తి వల్ల మీ దానివల్ల వాడు ఏదో తయారవుతున్నాడు తప్ప వాడికంటూ వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేడు, అలా ఉంటే వాడంతటి వాడు సాధించాలి, సాధించడానికి మీరు సహాయం చేయాలి తప్ప వాళ్ళ కోసం మీరు సంకల్పాలు పెట్టారనుకోండి అవుట్, అందుకే మీ సంకల్పం నెరవేరదు, అది సరైన సంకల్పం అయితేనే నెరవేరుతుంది. సో కాబట్టి దానికోసమే ఎర్త్ ప్లానెట్ అనేది క్రియేట్ చేశాము, ఎందుకంటే అక్కడ ఏదనుకుంటే అది వెంటనే ఫిజికలైజ్ అయిపోతుంది ఆ డైమెన్షన్లో, కాబట్టి ఇలా అయితే లాభం లేదు, ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలంటే మనం ఒక భూ గ్రహాన్ని సృష్టి చేయాలి, అక్కడ అంతా స్లో వైబ్రేషన్స్ పెట్టాలి, అంటే సంకల్పం పెట్టంగానే వెంటనే ఫిజికలైజ్ కాదు, దానికోసం సాధన చేసి తపన పడితే తప్ప ఫిజికలైజ్ కాదు. ఎందుకు ఇలా పెట్టాము, ఎందుకు ఇలా స్లోగా చేశాము మనం ఎర్త్ ప్లానెట్ను, ఏం తెలుసుకోవడానికి, స్లో వైబ్రేషన్స్ ఎందుకు పెట్టాం ఎర్త్ ప్లానెట్కు, మన సంకల్పం సరి అయిందిగా సరి అయింది కాదో తెలుసుకోవాలి, సరి అయిన సంకల్పాలు పెట్టట్లేదు, మన ఎదుగుదల కోసం సంకల్పాలు పెట్టట్లేదు, అందరు బాగుపడాలి, అందరు బాగుపడాలి, నువ్వు బాగుపడదాలి, ఎవడికి వాడే నేను బాగుపడాలనుకుంటే గోల్ ఉంటుందా, ముఖ్యంగా చూడండి మీకు సమస్యలు ఏంటని అడిగాను అనుకోండి, సార్ మా పిల్లోడు బాలేడు, మా నాయన బాలేడు, మా అమ్మ ఇదే చెప్తారు చెత్తంతా, నువ్వు బాగున్నావా నేను బాగుపడాలి ఏంటంటే ఏంటని అడగరు, మా అబ్బాయి బాగుపడ అంటది, అంటారు కదా, నవ్వుతున్నాడు అడా ముందే. అంటే మేమేమనుకుంటుంది, నాదే ప్రాబ్లం లేదు, మా అబ్బాయి వల్లనే నాకు ప్రాబ్లం అండి అంటారు. నీ ప్రశాంతత ఆడికి సంబంధం ఏంటి అసలు? లోపల ఆత్మకళ ఎలుగు చుట్టుదాలు ఆనందం పరమాందం రెడీగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోక నా అబ్బాయి వల్ల ప్రాబ్లం, వీడి వల్ల ప్రాబ్లం, వాడి వల్ల ప్రాబ్లం, వాడెవడు ఆత్మహత్య చేసుకున్నాడు దానివల్ల నాకు బాధ వస్తుందండి, టీవీలు చూసి పేపర్లు చదివి ఆమెకి ఏం పని లేదు, ఎప్పుడు పేపర్లు టీవీలు చదువుతుంటుంది పొద్దున్న, అదంత బాధ అంతా నెత్తి మీద తీసుకుంటుంది. అయ్యో బామ్మ, అయ్యో పాప, ఈ కాలు నొప్పులు ఎందుకు రావు మరి మీకు, అర్థమైంది కదా? సో స్వార్థం, ఇది పెద్ద స్వార్థం ఉండాలి మీ గురించి మీరు తెలుసుకోవాలి ఫస్ట్. స్వార్థం ఉండకూడదు అంటారు చాలా మంది, నో, స్వార్థం లేకుంటే మీరు ఏమి సాధించలేరు. అలా అని కేవలం స్వార్థమే ఉండకూడదు, నిస్వార్థం కూడా ఉండాలి. ఎందుకు స్వార్థం ఉండాలి? ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు, ఏదో సేవ చేస్తున్నారు అని చెప్పారు కదా, ఎలా సేవ చేశారు సార్? మీరు ఎలా సేవ చేస్తున్నారు? శక్తి ఉంటేనే కదా సేవ చేసేది, ముందు శక్తి కావాలి కదా మీకు. అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయితే కదా ప్రచారం ఏదైనా సేవ చేసేది, ఏదో పాస్ అయితేనే కదా, ఏదో చదివితేనే కదా, ఏదో సంపాదిస్తేనే కదా. మీ దగ్గర ఏదో ఉంటే మీరు 10 మందికి పంచుతారు, డబ్బు ఉన్నవాడు డబ్బు పంచుతాడు, జ్ఞానం ఉన్నాడు ఏదో ఒకటి పంచుతాడు, అవునా కదా? ఏమీ లేదు, నీ స్వార్థం 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 ఉండదు అంటారు. ఏముంది అని మీ దగ్గర పంచడానికి? ఉన్నది ఏదో డబ్బు కావచ్చు, ఓ 1 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, ఎన్ని రోజులు అండి పంచడం? 2 నిమిషాలు అయిపోతుంది. అప్పుడు ఏం జ్ఞానం ఉందని పంచుతారు మీరు? సో ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకొని తెలుసుకున్నది 10 మందికి పంచండి. అంటే తెలుసుకున్నంతసేపు స్వార్థంగా ఉండాలా వద్దా? మీ గురించే మీరు ఆలోచించు, నేను ఎదగాలి, నేను ముక్తి పొందాలి. ఏదో నేను 3 ఏళ్ళు చచ్చినా నేను బయటికి రాలేదు, 2004లో నాకు ఎన్లైటన్ అయితే 2007 వరకు నేను బయటికి రాలేదు. బికాజ్ నేను 2004 రాగానే వెంటనే నాకు క్లాసులు చెప్పాను అనుకోని, సార్ నా క్యాన్సర్ ఉంది తగ్గాలంటే ఏం చేయాలని అడిగాడు, నాకే తెలియదు, నేనేం చెప్తాను? పత్రిక 4 వాక్యాలు చెప్పాడు, ధ్యానం చేయి, సజ్జన సాంగత్యం, ప్రచారము, స్వాధ్యాయం, ఏదో 4 చెప్పాడు. నేను చేయలే 4 చేయనన్నాను నేను, బికాజ్ నాకే తెలియదు నేను ఎట్లా ప్రచారం చేస్తాను. వాడు అడిగే క్వశ్చన్ ఆన్సర్ నాకు, ప్రధానికి ధ్యానం చేయి, గంటలు ధ్యానం చేయను ఒకటే చెప్తున్నారు అందరూ, అది చేస్తే రిజల్ట్ రావట్లేదు. నేను చెయ్యా ప్రచారం, ముందు నేను తెలుసుకుంటాను నేను ఎవరిని, ఈ శరీరం ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది, అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, వీటి గురించి నేను తెలుసుకున్నాక దెన్ ప్రచారం చేస్తాను అని 4 ఏళ్ళు 2007 వరకు కూర్చొని అప్పుడు మొత్తం నాకు అనిపించింది, ఎస్ నౌ ఐఎమ్ ఎలిజిబుల్. ఎలాంటి ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మీ బాడీ మైండ్, వీటి గురించి ఏది అడిగినా నేను చెప్పగలుగుతాను అన్నప్పుడు నేను ప్రచారానికి వచ్చాను. అంటే 3-4 ఏళ్ళు ఏం చేశాను, నా స్వార్థం చూసుకున్నానా, నిస్వార్థంగా సేవ చేశానా? కేవలం స్వార్థమే, నా గురించి నేను ఆలోచించాను. సో స్వార్థం ఉండాలా వద్దా మనిషికి? స్వార్థం అంటే నేను, నిస్వార్థం అంటే నువ్వు. నేను ఉంటే నువ్వు ఉండట్లేదు, నువ్వు ఉంటే నేను ఉండట్లేదు. నేను నువ్వు యొక్క కలయికనే పరమాత్మ అంటే, అర్థమైంది కదా? నేను నువ్వు యొక్క కలయికనే దైవం అంటే. సో మీ అందరి లైఫ్లో అయితే నేను ఉంటున్నాడు లేదా నువ్వు ఉంటున్నాడు, కొన్ని విషయాల్లో నేను ఉంటున్నాడు, కొన్ని విషయాలు నువ్వు ఉంటున్నాడు, అన్ని విషయంలో నేను నువ్వు ఉండాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను నువ్వు కోసం అని మీరు అనుకుంటున్నారు, మీకు ప్రచారం చేస్తున్నాను, నో, ఈ ప్రచారంలో బాగా నా మాటల్ని నేను వింటున్నా, ఈ దరిద్రుడు పరమాత్మ వచ్చి ఏం చెప్తాడా కొత్తది అని. అంటే ఇక్కడ నేను కూడా ఉన్నాను, నేను వింటున్నాను, చెప్తున్నాను, అదే సమయంలో వింటున్నాను కూడా. నేను నువ్వు ఉన్నదా లేదా ఇక్కడ? ఈ నేను నువ్వు కలయిక జరగడం వల్ల అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. ఎన్ని గంటలైనా ఇవి ఆగుతూనే ఉంటాను నేను, మీకు వినే ఓపిక ఉండాలి కానీ మైక్ అసలుండి, మైక్ పట్టుకుంటే వదలను నేను, అర్థమైందా? సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, దయచేసి స్వార్థం ఉండాలి, స్వార్థాన్ని తక్కువ అంచనా వేయక, తక్కువగా చూడకండి. మీరు స్వార్థం ఉండకూడదు అన్నారా, చచ్చిన మీ ఎదుగుదల ఉండదు. అలా అని కేవలం స్వార్థమే ఉండకూడదు, నిస్వార్థం కూడా ఉండాలి. తెలిసింది చెప్పండి, పొద్దున తెలుసుకోండి, మధ్యాహ్నం సాధన చేయండి, సాయంత్రం చెప్పండి, మళ్ళీ పొద్దున తెలుసుకోండి, ఇట్లా ఎదుగుతూ ఎదిగించండి. ప్రచారం చేయకూడదు అనట్లేదు, బట్ ఓన్లీ ప్రచారం ఇది సరైనది కాదు, జ్ఞానాన్ని పెంచుకొని ప్రచారం చేయండి. ఇల్లు వాకిలు అన్ని వదిలేసి రోడ్ల మీద ప్రచారం చేస్తున్నారు, ఆఖరికి మిగిలింది ఏంది వీళ్లకు? అలసట, కష్టాలు, ఇంట్లో దరిద్రమే ప్రతి ఇంట్లో. కొందరు ఉండవచ్చు, జనరల్ గా చెప్తున్నాను, కొందరు దీనికి ఎగ్జెంప్షన్ ఉండవచ్చు, కానీ నేను జనరల్ గా నేను చూసిన దాని ప్రకారం అయితే నేను చెప్తున్నాను. అందుకే ప్రచారం పక్కన పెట్టండి కొన్ని రోజులు, ఫస్ట్ మీ స్వార్థం చూసుకోండి, లేదా ఒక గంటన ప్రచారం పెట్టుకుని మిగతా టైం ఫస్ట్ మీరు ఎదుగుదల కోసం చూసుకోండి అంటున్నా. నేను ఒక్కడనే కావచ్చు, కానీ ఈ జ్ఞానం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇది, అవునా కదా? నేను స్వార్థం 3 ఏళ్ళు నేను స్వార్థం ఉండడం వల్ల ఎంత అద్భుతంగా ఈ జ్ఞానం వచ్చింది, కొత్త జ్ఞానం వచ్చిందా లేదా? పరమాత్మతోటి కూర్చొని, ఆత్మతోటి కూర్చొని అడిగాను, ప్రతి విషయం తెలుసుకున్నాను, అనుభవంలో ఆచరణ చేశాను, అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఎవరూ నాకు సపోర్ట్ లేదు, ఏ గురువు లేడు నాకు, ఏ సపోర్ట్ లేదు, కానీ డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయేలాగా, గురువులు దేవుళ్లే ఆశ్చర్యపోయేలాగా మాటలు మాట్లాడుతున్నాను. అందరు విని ఆశ్చర్యపోతున్నారు. ఎలా వచ్చింది అంటే ఇది అనుభవ జ్ఞానము ప్లస్ పరమాత్మ ఆత్మ ఇవాళందరూ తోడుగా ఉండడం వల్ల నాకు, లేకుంటే సాధ్యమేది కాదు ఇది. ఓకేరా, మీరు కూడా ఇంత గట్టిగా మాట్లాడాలి. మీరు ఏదైతే చెప్తున్నారో అది గట్టిగా, అది ఎప్పుడు వస్తుంది? అనుభవంలో సాధించినప్పుడు. ఏదో బుక్కులు చదివితే నా జ్ఞానం వింటే మీకు రాదు, నేను విన్నది మీరు విన్నది ఆచరణ చేయాలి, అప్పుడు అనుభవ జ్ఞానం వస్తుంది. అప్పుడు పత్రిసారితో కూడా హాయిగా మాట్లాడగలుగుతాడు, జ్ఞానిగా మాట్లాడగలగాలా వద్దా? భయమే, పిరికి ఆయన ముందు నిలబడాలంటే. ఎందుకు? మనకంటూ ఒకటి లేదు, మనకంటూ ఒక జ్ఞానం లేదు. ఒక క్వశ్చన్ అడితే 2 × 2 = 4 అంటే, 4 అంటే వాడు 6 అంటాడు వెంటనే. ఇంకో అది మన జ్ఞానం అంటే క్లారిటీ లేదు, ఏమో కరెక్ట్ తప్పు ఏమి తెలియదు. అదే అనుభవం అంటే 4 ఎవడొద్దు, ఎవడు ఏమన్నా ప్రపంచమంతా నో అన్నా నేను 4 అంట, బికాజ్ నా అనుభవం ఇది. అర్థమైంది కదా? సో కాబట్టి ఇద్దరు దేవుళ్ళు మనకు తెలుసు. నేను ఇప్పుడు 3వ రకమైన దేవుణ్ణి పరిచయం చేయబోతున్నాను మీకు, అసలు దేవుడు. సో ఇప్పుడు ఏమైంది, ఇద్దరు దేవుళ్ళు కాకుండా మనం భూమి అనే ఎర్త్ ప్లానెట్ మీదకి వచ్చాము. ఎందుకు వచ్చాము? ప్రతిదీ స్లో మోషన్లో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ చూస్తుంటారు కదా, వాడు అవుట్ అయినాడు లేడా డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఎంపైర్? థర్డ్ ఎంపైర్కి ఇస్తాడు. థర్డ్ ఎంపైర్ ఏం చేస్తాడు? దాన్ని స్లో మోషన్లో చూసి ఎస్ వాడు అవుట్ అయినాడు లేదా క్లియర్గా చెప్తాడు. సో క్లారిటీ ఉందా లేదా థర్డ్ ఎంపైర్ వచ్చాక? ఎన్నో మోసాలు జరిగాయి, ఎన్నో రకాలు జరిగాయి, వాటన్నిటికీ వచ్చింది కదా సొల్యూషన్. సో సేమ్ అదే విధంగా మనం భూమి అనే ప్లానెట్కి వచ్చి ఎందుకు వచ్చామంటే, ఇది నేను చేసేది సరి అయిందా కాదా, నేను పెట్టే సంకల్పం సరి అయిందా కాదా, ఏ సంకల్పం పెట్టాలి, పెడితే ఏ సంకల్పం పెడితే నేను బాగుపడతా లోకం కూడా బాగుపడుతుంది అని తెలుసుకోవడం కోసం స్లో మోషన్లో మనం ఎర్త్ ప్లానెట్ని సృష్టి చేస్తాం. అర్థమైంది కదా? సో మీ కాబట్టి మనం అక్కడ చాలా దరిద్ర సంకల్పాలు పెట్టాం. ఒక యాంగిల్లో సరి అయింది మీ రోగాలు తగ్గించడం, కానీ దరిద్రపు సంకల్పం. సృష్టి నాశనం అయిపోతుంది, సృష్టి ఎదగదు, అందరు ఎదవలు తయారవుతారు, నేను శ్రీధరాయన్ మా నేను దేవుణ్ణి అయిపోతా. అది కావాలా? అందరూ దేవుళ్ళేనే ప్రపంచంలో వస్తే బాగుంటుందా? ప్రతిదానికి బిచ్చం ఎత్తుకోవడం, నా దగ్గరికి వచ్చి అడుక్కోవడం సరి అయిందా? మీకు మీరే సాధిస్తే బాగుంటుందా చెప్పండి, అవునా కదా? సో కాబట్టి కృష్ణుడు చేసింది అదే భగవద్గీతలు. మా అమ్మని అదే అడిగాను, ఏంటో మమ్మీ దేవుడు వస్తే కష్టాలు పోతాయని మొక్కుతున్నావు, మరి పాండవులు పక్కనే ఉన్నాడు కదా కృష్ణుడు, ఎందుకు కష్టాలు పడ్డారు అన్నాను. అని అడగకరా, నాకు నేనేం చెప్పలేను అన్నది. ఏం చెప్తుంది ఆన్సర్? ఎట్లా ఉన్నాయంటే మన దేవుళ్ళేమో వచ్చి పక్కనే ఉన్నారు, వాళ్ళకి ఏమి తగ్గలేదు, మనకి ఎక్కడో వచ్చి ఏదో చేస్తాడట. ఏం చేస్తాడు కృష్ణుడు వచ్చి? చేస్తాడు, భగవద్గీత చెప్పి బా ఆయన వెళ్ళిపోతాడు. ఏం చేయడు కాదు, భగవద్గీత చెప్పి బా ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ నువ్వే చేయాలి ఆచరణ, చేశారనో అవునా కదా? కృష్ణుడు ఏదో సచన చేయడం, ఇంకా కొందరు దేవుళ్ళు ఉన్నారు పాపం చేస్తారేమో జాలిపడి, ఆడు మాత్రం చేయడు సచన. ఈ అవాన్ జుట్లోంచి వెళ్ళాను నేను, నేను సచన చేయ ఇంకా. అర్థమైంది కదా? దయచేసి అర్థం చేసుకోండి, మేము ఎందుకు సాయం చేయట్లేదు. చాలా మంది అన్నారు ఇంత శక్తి ఉంది కదా మీరు తగ్గించచ్చు కదా అని. తగ్గిస్తాను కదా, నాకు రోగం వస్తుంది, నేను ఎందుకు పడాలి అన్నాను. చచ్చినా నొప్పి రాదు, ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంతమంది నన్ను పట్టుకున్నా, ఎంత కొన్ని లక్షల మంది నా ఫ్యాన్స్ ఉన్నా కూడా నాకు నొప్పి రాదు మీ వల్ల. నేను అనుకుంటే వస్తుంది, నేను ఏదో జాలిపడి అయ్యో పాపం అన్నానా వస్తుందేమో, అది వేరే సంగతి. కానీ నేను అన్నాను కదా ఇంకా పడు అంటాను, పడు అనుభవించదని, నేను చెప్పినట్టు అనుభవించి ఎట్లా తగ్గదో చూస్తా. అరే కొద్ది కష్టపడితే రిజల్ట్ వచ్చే దానికి నేను ఎందుకు పడాలి? దేనికోసం పడాలి? మీరు ఇచ్చే డబ్బుల కోసమా, ఆస్తి కోసమా? నేను క్రియేట్ చేసుకోలేనా ఏంటి? నాకు టాలెంట్ లేదా? డబ్బు సంపాదించిన చేత కదా, ఆడిటర్ను ఏదైనా చేసుకోవచ్చు, ఇది ఒకటే కాదు కదా మార్గం. అర్థమైందా? సో ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామంటే, స్లో మోషన్లో మనం చేసేది కరెక్టా తప్ప. ఒకరికి సహాయం చేస్తున్నా అది నాశనానికి కారణమవుతుంది, ఒకరికి ఇబ్బంది పెట్టినా అది సహాయం అవుతుంది. విచిత్రం. ఇప్పుడు ఢిల్లీ పెట్టేమో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సృష్టి ప్రకృతి, కానీ అది మంచిగా చెడుగా? అంత నొప్పి వచ్చేది మంచిగా చెడుగా? ఇంతమంది పుట్టాం తల్లి గర్భంలో, అవునా కదా? తల్లి అందరం నొప్పుల ద్వారానే వచ్చాం కదా బయటికి. ఇప్పుడంటే కొద్దిగా తెలివి ఎక్కువ నొప్పులు రావట్లేదు అనుకోండి, కానీ వెనుకటైతే అందరికీ నొప్పులు వచ్చాయి కదా. మరి అది కష్టమే కదా, మరి కష్టం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, అదే సుఖం వల్ల నాశనం అయిపోతుంది. అంటే మీ బాధను తీసుకుంటే మంచిదే, కానీ దానివల్ల నాశనం అయిపోతుంది, లోకం ఎదగట్లే. కానీ కష్టమే అయినా అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత విచిత్రమో, కాంట్రవర్సీ ఇక్కడ ఉందా లేదా? సో కాబట్టి ఇది మనకు అర్థం కాక, అసలు మంచి ఏంటి చెడు ఏంటి ఇదంతా అర్థం కాక మనం ఏం చేశాము, ఒక ఎర్త్ ప్లానెట్ సృష్టి చేశాము. సృష్టి చేసి మనం ఏదనుకుని అది వెంటనే జరగకుండా స్లోగా ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసము ఎర్త్ ప్లానెట్ అనేది క్రియేట్ చేశాం. కాబట్టి మీ సంకల్పాలు ఏదైనా వెంటనే ఫిజికలైజ్ కావు ఇక్కడ. మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే మళ్ళీ మిరాక్యులస్ వరల్డ్లోకి ఎంటర్ అవుతారు. ఈ ద్వంద్వాల గురించి సంపూర్ణంగా అవగాహన అయినప్పుడే, అంతవరకు చచ్చినా మీకు వెంటనే ఫిజికలైజ్ కావు. ఓకేనా? ఇది కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ ప్రోగ్రామింగ్, సూపర్ అనుభవ జ్ఞానంతో మనం ఎర్త్ ప్లానెట్ క్రియేట్ చేశాం. సో క్లియర్ చేసింది ఎవరు? క్రియేట్ చేసింది ఎవరు? ఎర్త్ ప్లానెట్ మనమే. ఓకేనా? సో ఇవన్నీ మీకు అర్థం కావడికి మెంటల్ గా ఈ చిన్న నొప్పి తగ్గించుకోవట్లేదు, నేను గృహాన్ని చేశాను మీకు అనిపించవచ్చు, అలానే ఉండనివ్వండి, పర్లేదు, నేను చెప్పింది చేయండి, ఎట్లా మాటలు మా రోజు చూస్తాను. నేను కూడా మీలాగానే వెదల్లాగానే ఉన్నాను, చీఫ్ వేస్ట్ ఫెలో అని అనుకున్నాను, చెప్పాను కదా ముందే, బెస్టెస్ట్ ఫెలో ఇన్ ద యూనివర్స్ అనుకున్నాను, కానీ ఇప్పుడు గ్రేటెస్ట్ ఫెలో ఇన్ ద యూనివర్స్ అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ప్రాక్టికల్ ప్రూఫ్లు అవి, ఏదో లోపల ఏదో అహంకారంతో అనుకోవడం కాదు, ఏది చేసినా అది అవుతున్నాయి కాబట్టి అంటున్నాను. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, కర్మ అపాప పుణ్యాలు అన్నీ అధిగమించాను. మీ అందరినీ చంపమంటే చంపుతాయి ఇప్పుడు, కానీ నా కర్మ అంటది చంపాలా? కర్మ అంటది, ఆ స్థితిలో ఉన్నా మీ అందరికీ క్లాసులు చెప్తున్నా, అయితే రోజు చెప్తున్నా కదా, చచ్చిన పుణ్యం రాదు నాకు, ఎవడికి కావాలండి ఈ పుణ్యం, దరిద్ర పుణ్యం. ఇదేంటండి పుణ్యం దరిద్రం అంటున్నారు అంటే, చెప్తాను దాని గురించి. ఓకేనా? పుణ్య పాపాలకు అతీతంగా చేరాలి మనం, ద్వంద్వాలకు అతీతంగా చేరడం ఈ కాన్సెప్ట్. ఓకేనా? సో మనము ఎర్త్ ప్లానెట్ మీదకి వచ్చినప్పుడు ఏం చేశామంటే, మన ఆత్మను కూడా అక్కడే పెట్టేసి భూమి మీదకి ఎవరిని పంపించాము? అంశను పంపించాము, అంశాత్మ, దీన్నే జీవాత్మ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీరెవరు? అంశాత్మ లేదా జీవాత్మ ఏదని అనుకోండి. ఈ పిరమిడ్ సొసైటీలోకి వస్తే అంశాత్మ అనే పదం ఎక్కువ వస్తుంది. మీరు మామూలుగా భగవద్గీత మన ఇండియన్ మైథాలజీ ఫాలో అయితే జీవాత్మ. సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ మనం దైవం దగ్గర చేరాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్యకు. కానీ మీ సమస్యలకు పరిష్కారం లభిస్తోందా? ఉందా మీ సమస్యకు పరిష్కారం? ఉదాహరణకు శారీరక సమస్యలు ఉన్నాయి, వీటికి పరిష్కారం వచ్చిందా ఇప్పటివరకు మీకు? వచ్చిందా అండి? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి.
రాలే.
ఎందుకు?
వాటి మీద ఉన్న అవగాహన లేక.
అవగాహన లేక అది ఎక్కడ మందు ఉందో అక్కడికి వెళ్ళట్లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, మందులు వాడుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చచ్చినా మీ సమస్యలకు పరిష్కారం శారీరకంగా డాక్టర్ల ద్వారా రాదు. ఇంపాసిబుల్. ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల జన్మల తర్వాత అయినా కూడా రాదు. ఎందుకంటే ఈ దేహాన్ని అర్థం చేసుకోవడం డాక్టర్ల మించి కాదు, ఇంపాసిబుల్ అది. అది కేవలం తయారు చేసిన వాడికి అర్థమవుతుంది బాడీని. శరీరాన్ని తయారు చేసింది ఎవరు? ప్రకృతి, పురుషులు లేదా ఆత్మలు మనం. సో ఆత్మకే తెలుస్తుంది, దాని సృష్టి చేసిన ఆత్మకే తెలుస్తుంది అది ఎందుకు ఏ ప్రాబ్లం ఉంటే అది వచ్చింది, దాన్ని ఎట్లా రిపేర్ చేయాలనేది కేవలం మీ దైవానికే సాధ్యమవుతుంది. ఓకేనా? బయట డాక్టర్ల మించి సాధ్యం కాదు. అట్లాగే మానసికమైన సమస్యలు ఉన్నాయి, డిప్రెషన్లు, బాధలు, ఇవి కూడా బయట అసలు డాక్టర్లకు ఇంపాసిబుల్. అసలు మానసిక సమస్యలు శారీరకంగా కొద్దిగా చేయగలుగుతున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ లో మనసుకు మందు వేయలేదు, తెలుసు కదా విషయం, కొద్దిగా హోమియోలో కొద్దిగా ఉందంటారు, కానీ అది కూడా సాధ్యం కాదు. ఫైనల్ గా మీరు దైవం దగ్గరికే చేరాలి, చేరితేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీ ఫస్ట్ టార్గెట్ దేవుడి దగ్గర చేరడం. సో దేవుడి దగ్గర చేరే జ్ఞానం అనంతమైందా అంతమైన జ్ఞానమా? నేనేమన్నాను? అంతమైన జ్ఞానం, చాలా సింపుల్ ఈజీ. సో దీనికి ఈ దేవుడి దగ్గర చేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను క్లారిటీ, మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది, నాది కరెక్ట్ నీ తప్పు అని. సో ఈ ఎన్నో పద్ధతులు ఉన్నాయి, దాంట్లో నూట మెయిన్ గా పద్ధతులు ఎన్ని ఉన్నాయంటే 112 పద్ధతులు ఉన్నాయి. ఏంటి 112 పద్ధతులు? ఎవరు చెప్పారు ఇది తెలుసా? శివుడు పార్వతికి చెప్పిన 112 పద్ధతులు. ఈ మధ్యలో మీరు చూశారనుకుంటా, శివరాత్రి రోజు జగ్గి వాసుదేవ్ గారు ఓపెన్ చేశారు విగ్రహాన్ని, శివుడి విగ్రహాన్ని ఓపెన్ చేశారు, నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేశారు ఆదియోగి అని. సో నరేంద్ర మోడీ వచ్చాడు కదా దానికి ఓపెనింగ్. సో 112 ఫీట్లు ఎందుకు పెట్టాడు ఆయన అంటే, ఆయన 112 పద్ధతులు కనుక్కున్నాడు కాబట్టి ఆదియోగి అంటారు ఆయన. సో ఈ 112 పద్ధతులే ప్రాచుర్యంలో ఉన్నాయి, దైవానికి చేరే మార్గాలు భూమి మీద. దాన్నే రీమిక్స్లు జిమిక్స్ చేసి కొన్ని వందలు తయారైనాయి, కానీ ఎన్ని తయారైనా మెయిన్ బేస్ మాత్రం 112 పద్ధతులు. సో ఈ పద్ధతులు చెప్పింది ఎవరు? శివుడు పార్వతికి చెప్పినవి, మన సప్త ఋషులకు చెప్పినవి. సో ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పే పద్ధతులు దాంట్లో కొన్ని చెప్తాను, 10-15 పద్ధతులు ఎన్నో వస్తాయి మీకు ఈ 3 రోజుల్లో. సో ఇవన్నీ శివుడు పార్వతికి చెప్పినవే. దాంట్లో మొదటి పద్ధతి ఏంటి? 112 పద్ధతుల్లో మొదటి పద్ధతి ఏంటో తెలుసా? ఏంటది? అవి అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాడు ఆయన. దైవం దగ్గర చేరే మార్గం, దైవం దగ్గర చేరే మార్గంలో ఫస్ట్ మార్గం శివుడు పార్వతికి చెప్పినది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మీరు కావాలంటే బయట దొరుకుతాయి బుక్స్ చదవండి, శివుడు చెప్పిన 112 పద్ధతులు దొరుకుతాయి మనకు. దాంట్లో మొదటి పద్ధతి ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస బుద్ధుడు చెప్పాడని అంటున్నారు? నో. ఎందుకంటే బుద్ధుడి కంటే చాలా ముందే ఎప్పుడో శివుడు చెప్పినాయి కాబట్టి ఇది శివుడు చెప్పిన పద్ధతే. సో కాబట్టి మీరు బుద్ధ మతంలోకి ఏమి షిఫ్ట్ కావట్లేదు, మీరు హిందూ మతంలోనే ఉంటారు. ఎవరైనా బాధపడితే అయ్యో నేను బుద్ధుడిని ఫాలో అవుతున్నాను అనుకుంటే నో, ఇది 100% హిందూకు సంబంధించిందే, శివుడు చెప్పిందే. కావాలంటే విజ్ఞాన భైరవ తంత్ర బుక్ ఉంది పిరమిడ్ సొసైటీలో, ఆ బుక్ చదవండి. దాంట్లో ఫస్ట్ పద్ధతి చెప్పింది శ్వాస మిధ్యాసనం, ఓషో చెప్పింది, వ్యాఖ్యానం ఓషో చెప్పాడు కానీ అది శివుడు చెప్పింది 112 పద్ధతి. ఓకేనా? సో కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో పిరమిడ్ సొసైటీ ఏదో బుద్ధ మతం అనుకోవద్దు, ఇది బుద్ధుడిది కాదు. మీరు ఇది చేస్తే శివుడు చెప్పింది చేసినట్టు అవుతుంది. ఓకేనా? ఎవరు చెప్పింది చేసినట్టు? శివుడు చెప్పింది. ఎందుకంటే నేను చెప్పింది కాదు, ఆయన చెప్పింది, నేను ఇంప్లిమెంట్ చేసి మీకు చెప్తున్నాను. ఇలా ఎన్నో పద్ధతులు చెప్పాడు, దాంట్లో నేను కొన్ని నేను ఆచరణ చేశాను, అన్ని చేయలేం మనం. ఏ ఒక్క పద్ధతి ద్వారా అయినా పరమాత్మ దగ్గరికి చేరవచ్చు. ఓకేనా? దైవం దగ్గరికి ఈ 112 పద్ధతులలో ఏ పద్ధతి ద్వారా అయినా వెళ్ళవచ్చు. ఓకే? సో ఇప్పుడు మీకు ఒక పద్ధతి నేను చెప్పబోతున్నాను. ఇది మామూలుగా అందరూ చెప్పే పిరమిడ్ సొసైటీలో పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి చెప్తాను. దీనికి ఏంటంటే మీ దైవం, నేనేం చెప్పాను, రెండు రకాల దైవాలు ఉన్నారన్నారు. ఒకటి పరమాత్మ, రెండవది ఆత్మ. ఈ రెండు ఎక్కడున్నాయి? ఎస్. సో ఆత్మ మాత్రం కేవలం మీకు మాత్రమే సొంతం, మీ ఆత్మ వేరే, నా ఆత్మ వేరే. పరమాత్మ మాత్రం అందరికీ ఒకటి, అందరి వాడైన. ఓకేనా? సో కాబట్టి మీకు మాత్రమే సొంతమైన దైవం ఎవరు? ఆత్మ. అందరికీ అందరి వాడెవరు? పరమాత్మ. క్లియర్గా అర్థమైంది కదా? సో ఆత్మ ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మీరు? మీరు మీరెవరు ఇప్పుడు? మీరెవరు?
జీవాత్మ.
ఎట్లా ప్రూఫ్ ఏంటి? వాట్ ఈజ్ జీవాత్మ, వాట్ ఈజ్ పరమాత్మ? డెఫినేషన్ ఎలా చెప్తారు? మీరు ఆత్మలా? ఆత్మని ఎలా చెప్తారు? ఏదో గుడిగా చెప్పకూడదు కదా. నేను జీవాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఓ డెఫినేషన్ ఉండాలి కదా. ప్రధాన
జీవాత్మ శరీరంతో ఉండేవాడు,
శరీరంతో ఉంటున్నవాడు. ఉండి జీవాత్మకి ఏ ఫీలింగ్ ఉంటుంది?
జీవాత్మకి
ఏ ఫీలింగ్ ఉంటుంది? జీవాత్మ అని ఎలా చెప్తాం మనం? వెరీ గుడ్. ఇక మీరు ఎన్నో రకాల వర్ణించవచ్చు, అజ్ఞానం అనుకోవచ్చు, రాగద్వేషాలు అనుకోవచ్చు, కష్టసుఖాలు అనుకోవచ్చు. సో జీవాత్మ ఎప్పుడు కష్టసుఖాలనే అనుభవిస్తూ ఉంటాడు. ఈ కష్టసుఖాలు ఎక్కడున్నాయి? దేహంలోనే ఉన్నాయి. దేహం కష్టసుఖాలు దేహంలో ఉంటాయి, మనసులో కష్టసుఖాలు ఉన్నాయి, హృదయంలో అనుభూతులు ఉంటాయి కదా. ఇవి కూడా మంచి చెడు రెండు అనుభూతులు ఉంటాయి. సో చెడు అనుభూతి అయితే కష్టం అంటాము, మంచి అనుభూతి అయితే సుఖం అంటున్నాం. మంచి ఆలోచన అయితే సుఖం అంటున్నాం, చెడు అయితే కష్టం అంటున్నాం. సో జీవాత్మ ఈ మూడు స్థాయిలలోనే ఉంటాడు. మీకు తెలిసింది అవే కదా, శరీరం, మనసు, హృదయం. హృదయంలో అనుభూతులు ఉంటాయి, శరీరం మనసులో ఆలోచనలు ఉంటాయి, అవునా? సో ఈ మూడే తెలుసు, ఈ మూడిట్లలోనే మీరు నివసిస్తున్నారు, అవునా కదా? సో హూ ఆర్ యూ అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? మీరెవరు? 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 మళ్ళీ ఆత్మ అంటారు. సో జీవాత్మ అంటే ఏంటి డెఫినేషన్? కష్టసుఖాలు రాగద్వేషాలు ఉంటే జీవాత్మ. మరి ఆత్మ అంటే ఏంటి? డెఫినేషన్ ఉండాలి కదా, క్లియర్గా అర్థం కావాలి కదా మనకు. దాన్ని ఏమంటారు? దానికి వర్ణించడానికి అనుభూతి ఏ ఫీలింగ్ ఉంటుంది, అనుభవం ఏముంటుంది అక్కడ? ఆత్మ అంటేనే ఆనందం, ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఈ దరిద్ర ప్రేమ కాదు, తల్లిదండ్రులు ఉండే ప్రేమ కాదు, అది ఆశించే ప్రేమ, అది కాదమ్మా. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉన్నా ప్రేమ అలానే ఉంటుంది, తగ్గదు పెరగదు, బ్లిస్. ఓకేనా? సో ఆనందము, ప్రేమ, సాక్షి, సాక్షిగా గమనించడము, ఇవన్నీ స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క గుణాలు. సో ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారా? అంటే మీరెవరు ఇప్పుడు? రోజు ఒకటి మీరు చెప్తున్నారు సార్, అంజాత్మ అది ప్రతిదాని కంటే వినేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని ఒకటే పదం వాడదాం. నేను జీవాత్మ అంటున్నాను, జీవాత్మతోటి అయిపోదాం. కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవుతారని. సో మీరెవరు? ఎందుకు కష్టసుఖాలు రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఏంటో నుండి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అన్నారు, అంటే మీరెవరు? ఆత్మ అన్నారా? అర్థమైందిగా? సో మీరు ఆత్మలు కాదు. ఓకే, సో ఇప్పుడు ఆత్మ దగ్గర చేరాలి. అర్థమైంది కదా? సో మీరంటే ఎవరని చెప్పాలి? ఇప్పుడు నేనంటే ఎవరని చెప్పాలి? నేను కూడా జీవాత్మన. ఇప్పుడు నేనంటే ఎవరని నేను చెప్పాలి? ఎట్లా చెప్తారు ఆత్మ అని? నేను ఆనందంగా ఉన్నాను కాబట్టి ఆత్మస్థితిలో ఉన్నాను. అర్థమైంది కదా? ఎట్లా అంటే నేను ఎక్కడ ఉంటే దాన్ని బట్టి చెప్పాలి. సో ఇప్పుడు నేనెవరు అని ప్రశ్న వేశారు ఆయన, బుక్ రాశారు. ఈ నేనెవరని క్వశ్చన్ వేసుకునేది ఎవరు? నేనే అంటే ఎవరు? సో నేనే అంటే ఆ నేనెవరంటే జీవాత్మ నేను చెప్పేది. ఇది కాదు, మీరే డౌట్ పడుతున్నారు నేనెవరిని అని. ఆత్మస్థితికి చేరాక నేనెవరు అని క్వశ్చన్ ఉండదు. ఓ ఆనందం ఎగిరి గంతులే, అక్కడ నేను ఉండదు నువ్వు ఉండదు అన్ని కలిసిపోతాయి. అక్కడ అతీతంలోకి వెళ్ళిపోయాం కదా. సో నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడు? కష్టంలో ఉన్నప్పుడే, అజ్ఞానంలో ఉన్నప్పుడే. ఇంతకు నేను ఎవరినరా బాబు, ఈ దరిద్రం ఏంది, ఈ జీవితం, ఈ కష్టసుఖాలు ఏంది, ఇన్ని సేవలు చేసినా నా బతుకింత దరిద్రంగా ఎందుకు ఉంది అని అనిపించినప్పుడే నేనెవరిని తెలుసుకోవాలని తప్పని ఉంటుంది. అవునా కదా? సో ఈ నేనెవరు మాయలో ఇరుక్కున్నవాడు. ఈ మాయ అంటే ఏంది? మాయ అంటే ఏంటి? ద్వందాలు. ద్వందాలు అంటే ఏంది? కష్ట. సో సుఖం కూడా, సుఖం కూడా మాయనే. ఏసీ రూమ్లో కూర్చున్న సుఖమే, ఇది కూడా మాయనే. ఎప్పుడు ఉంటుందో లేదు, ఎప్పుడు చూస్తుంటుందో లేదు కరెంట్ వచ్చేసి. అవునా కదా? శాశ్వతంగా ఉంటుంది, అది ఉండదు కదా. ఎప్పుడు మార్పు చెందేది? మాయ అంటే లేదని కాదు, ఉంది కానీ ఆల్వేస్ చేంజెస్, చేంజ్ అవుతుంది. చీకటి తర్వాత వెలుగు, అన్నిట్లో మార్పులు ఉన్నట్టు మాయ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్, ఎవల్యూషన్, మార్పు. పరమాత్మ పర్మనెంట్, నో చేంజ్, ఫిక్స్డ్, ఎప్పుడు ఆనందంగా ఉండడం. అర్థమైంది కదా? క్లియర్ గా డెఫినేషన్ అర్థం చేసుకోవాలి నేను క్లియర్ గా. సో మీరెవరు అంటే ఏం చెప్పాలి? ఎప్పుడు జీవాత్మ అని చెప్పకూడదు, ఆనందంగా ఉంటే ఆత్మ అని చెప్పండి. ఫిక్స్ కావద్దు. ఓకేనా? మీరు ఆనందంగా ఉంటే దేని మీద ఆధారపడిన ఆనందం ఉందనుకోండి మీ దగ్గర, ఓకే నేను ఆత్మను అని చెప్పండి. మళ్ళీ కష్టసుఖాలు కనబడుతున్నాయి అనుకోండి, ఏం చెప్పండి? జీవాత్మను. క్లియర్ గా ఒప్పుకోవాలి, అహంకారం ఉండకూడదు. ఆయన నేను ఆత్మను చెప్పకూడదు. ఎట్లా నువ్వు ఆత్మ, ఆనందం ఉందా? ఓహో మీరు ఆత్మలా అండి, అనగా ఒక గంట సేపు కూర్చున్నా అనుకో, ఏంటో అయ్యా నాకు ఇది వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని మళ్ళీ కష్టసుఖాలు చెప్తారు. నువ్వు ఆత్మ ఎలా అవుతావు? కష్టసుఖాలు మాట్లాడితే ఆత్మ అవుతావా? పరమానందంలో ఆ కష్టసుఖాలు చీమగుట్టినట్టు ఉంటాయి. మాకు కూడా తెలుస్తాయి కష్టసుఖాలు, ఈ ఏదో నొప్పి వస్తుంటుంది, కూర్చొని లాగుతుంటేది, గొంతు వస్తుంది, కానీ చీమగుట్టినట్టు ఉంటుంది. ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఫీలింగ్ ఉంటూ, అంటే డైరెక్టర్గా ఉంటూ యాక్షన్ చేస్తాం. మీరు కేవలం పాత్రదారులే. నడిపించేది ఎవరు ఈ దేహాన్ని? మీరా? ఆత్మ పరమాత్మ కాదు, ఫస్ట్ ఆయన కూడా ఉన్నది, మెయిన్ ఆత్మ నడిపిస్తున్నాడు. మీరు కాదు, మీ దేహాన్ని మీరు నడిపిస్తే ఇంత దరిద్రంగా ఉంచుకోరు దేహాన్ని. బయటికి బాగానే డ్రెస్ వేసుకొని వచ్చారు కానీ లోపలంతా కుళ్ళు. పైకి మాత్రం బాగుంది, మీటికి మిట మిట. ఎందుకురా ఈ జీవితం, ఈ కాళ్ళ నొప్పులు ఎప్పుడు పోతాయరా బాబోయ్, పెద్ద లిస్టు చదువుతారు. పైకి మాత్రం ఇంత బాగా తయారై వచ్చారు, వచ్చారు లేదా? సరదాగా మాట్లాడుతున్నా పర్లేదా? సో కాబట్టి ఎందుకు మరి నొప్పులు ఉన్నాయి? ఈ నొప్పులు ఎవరు క్రియేట్ చేస్తున్నాడు? నువ్వు నొప్పి కావాలనుకున్నావా? మరి ఎందుకు వస్తుంది నొప్పి? ఎవరిస్తున్నారు నొప్పి? ఎవరు పంపిస్తున్నారు ఈ నొప్పిని? ఎవరు నడిపిస్తున్నారు ఈ దేహాన్ని? మీరా? ఆత్మ నడిపిస్తున్నారు. అంటే నొప్పిని ఎవరు సృష్టి చేస్తున్నారు? అంతే మరి, ఆత్మనే మీకు కష్టసుఖాలను పంపిస్తుంది. జీవాత్మగా ఉన్న మీరు అది అర్థం చేసుకోక కొట్టుకుంటున్నారు, ఏంట్రా బాబు ఈ కష్టాలు సుఖాలు, ఎందుకు ఈ ఆత్మ పంపిస్తుంది అని కర్మ అంటున్నారు ఆఖరికి. ఎస్, మీ కర్మ ప్రకారమే మీ ఆత్మ మీకు కష్టసుఖాలను అనుభవి పంపిస్తూ ఉంటుంది. ఎట్లా దీన్ని అధిగమించాలి అనేది మీరు తెలుసుకోవాలి. అర్థమైంది కదా? ఓకేనా? సో మీ దేహానికి అధిపతి ఎవరు? మీరు కాదు, అంత సీన్ లేదు మీకు. మీరంటే జీవాత్మ. ఓకేనా? ఆత్మనే బోడి ఇంత తిండి తిని ఏదో ఇంత ఫుడ్ పెట్టంగా నేనే దేహాన్ని నడిపిస్తున్నా. మీరా? తిన్నది మీరు డైజెస్ట్ చేస్తున్నారా? రక్తంగా మీరు మారుతున్నారా? గుండె మీరు కొట్టిస్తున్నారా? శ్వాస మీరు తీసుకుంటున్నారా? ఎంత తిండి తింటే ఇలా ఒక్క నిమిషం శ్వాస ఆత్మ తీసుకోవడం ఆపేస్తే, దేహం తీసుకోవడం ఆపేస్తే దేవుడు ఇవ్వడానికి రారు, శివం నుంచి శివం అయి కూర్చుంటారు. అవునా కాదు? సో కాబట్టి నడిపించేది ఎవరు ఈ దేహాన్ని? ఆత్మ. మీరు కాదు, ముందు అహంకారం తీసేయండి. నేనేదో నడిపిస్తున్నా, నేను ఇట్లా తింటేనండి, పొద్దున్న లేచి ఆరింటికి తింటే, మధ్యాహ్నం ఇలా తింటే, సాయంత్రం తింటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుందట. చాలే, మీరు దేహాన్ని నడిపినట్టు మాట్లాడేస్తున్నారు. మరి ఇంత నిష్టగా ఉన్నారు, టపాలు చచ్చిపోతున్నారు, ఎందుకు పోతున్నారండి? చెప్పండి. బికాజ్ మీరు నడిపించట్లేదు దేహాన్ని, సంబడి ఈజ్ దేర్, అతను నడిపిస్తున్నాడు. అట్లాగే మనసు, మీరు నడిపిస్తున్నారా మనసును? నిజంగా నడిపిస్తే ఎందుకండి నెగిటివ్ ఆలోచనలు అంటారా? నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అనుకుంటున్నారు, అవునా? మరి నెగిటివ్ ఆలోచన పంపించేది ఎవరు? ఎందుకు పంపిస్తోంది అనేది దాని చరిత్ర తర్వాత చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ కాబట్టి అర్థం చేసుకోండి, మీ జీవితంలో మీరు మీ జీవితాన్ని నడిపించే చాలా తక్కువ 10% కూడా నడిపించట్లేదు, మొత్తం ఆత్మనే నడిపిస్తోంది. మీరు అనుకునేవి కొన్ని జరుగుతున్నాయి, అనుకునేవి జరిగేవి 10%, మిగతాదంతా జరగట్లేదు. ఎందుకు అంటే తాను ఒకటి తెలిస్తే, సో దైవం ప్రోగ్రామింగ్ ఎప్పటికైనా గెలుస్తుంది. మీ ప్రోగ్రామింగ్ చచ్చినా అనుకున్నట్టు జరగదు. జరుగుతుందా అండి మీ జీవితంలో? జరుగుతున్నాయా? ఇంపాసిబుల్, జరగదు. మీరు ఆత్మస్థాయిలో ఆలోచిస్తే జరుగుతుంది, కానీ దరిద్ర ప్రాపంచిక స్థాయిలో ఉంటూ నాకు ఇదే కావాలి అదే వద్దు ఇలా రాగద్వేషాలు ఏర్పడ్డాయి. అర్థమైంది కదా? సో ఆత్మస్థితిలో ఉండి మీరు ఆలోచించి ఆత్మ గుణాలు తెలుసుకొని మీరు దాని తగ్గట్టుగా ప్రవర్తిస్తే మీరు అనుకున్నట్టు జరుగుతుంది. కాబట్టి అది తెలుసుకోవాలి, మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి దాని గురించి, ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు దైవం దగ్గరికి చేరాలి. సో మీరెవరు ఇప్పుడు చేరాలనుకునేది ఎవరు? అదే చేరాలనుకుంటున్నది ఎవరు? జీవాత్మ. సో మీరు జీవాత్మ అయితేనే చేరాలనుకుంటారు. అఫ్ కోర్స్ ఆత్మ కూడా చేరాలనుకుంటుంది ఎవరి దగ్గరికి? ఆ తర్వాత ఇది సీఎం అయ్యాక పిఎం అయిదాం, ఫస్టే పిఎం కాలేము. సో మీకు మాత్రమే సొంతమైన దైవం దగ్గరికి ఫస్ట్ చేరాలి, తర్వాత ఇద్దరు కలిసి పరమాత్మ దగ్గర చేరుతారు. సో ఫస్ట్ మాత్రం ఆత్మ దగ్గరికి, అందరు అది మిస్ అయిపోతున్నారు. అందుకే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే మీ సమస్యలు క్లియర్ కావట్లేదు. ఎందుకు? వెంకటేశ్వర స్వామి మీకు మాత్రమే సొంతమైన దైవం కాదు, ఆయనే ఆత్మ యొక్క తోబుట్టు, ఆయనే అంటే మీ తండ్రి. ఇప్పుడు ఆత్మ ఎవరు మనకు? మనం ఎవరు? జీవాత్మలము. ఆ మనం పుట్టించింది ఎవరు? ఆత్మ. జీవాత్మను పుట్టించింది ఎవరు? ఆత్మ. ఆత్మను పుట్టించింది. సో జీవాత్మ కదా మీరు, ప్రస్తుతానికి మీరు కష్టసుఖాల్లో ఉన్నారు కదా. సో ఫిక్స్, మీరు జీవాత్మలు, ఓకేనా? సో మీ తండ్రి ఎవరు ఇక్కడ? తాత ఎవరు? క్లియర్గా ఉందా? సో మీ తండ్రి తాతల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మీరు, అది మన టార్గెట్, ఓకేనా? సో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుంది? ఫస్ట్ ఆత్మ దగ్గర ఉంది, ఓకేనా? సో అక్కడికి వెళ్ళారా మీరు కర్మ టోటల్ అన్ని సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చేస్తారు, కర్మ సిద్ధాంతం నుంచి కూడా బయటకు వస్తారు నేను చెప్పిన సాధన చేసి వెళ్తే అక్కడికి, ఓకేనా? సో మీరు ఆత్మ దగ్గర చేరాలంటే ఆత్మ ఎక్కడుంది? మీకు మాత్రమే సొంతమైన ఆత్మ ఎక్కడుంది? మీలోనే, ఈ దేహంలోనే ఉంది. సో ఈ దేహానికి అధిపతి, బయట మీ అందరికి కాదు. ఈ కుర్చీ ఉంది, కుర్చీకి అధిపతి కాదు ఆత్మ, ఆ దేహంకి అధిపతి కాదు, ఎందుకంటే ఆ దేహానికి సపరేట్ అధిపతి ఉన్నాడు. సో కేవలం నా దేహానికి నా మనసుకి అధిపతి ఆత్మ. ఈ దేహం మనసు కేవలం ఆత్మ డైరెక్షన్స్ ప్రకారమే నడుస్తోంది, మన డైరెక్షన్ ప్రకారం కాదు. మనం ప్రాపంచిక మాయలో పడి తల్లిదండ్రులు చెప్పింది విని, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఓ ప్రోగ్రామింగ్ రాసుకున్నాం, ఇలా ఉండాలి అలా ఉండకూడదు అది ఇదని. ఇది మన దరిద్ర ప్రోగ్రామింగ్, ఇది మాయలో ఉన్న వాళ్ళ మాటలు విని తయారైన ప్రోగ్రామ్. తల్లి కూడా మాయలోనే ఉంది, తండ్రి మాయలోనే ఉన్నాడు. వాళ్ళ మాటలు విని మనం ఏదో తయారైనాం. వాళ్ళు దరిద్రంగానే చచ్చారు, మనం కూడా దరిద్రంగానే చావబోతున్నాం. వాళ్ళ మాటలు విని చేస్తే ఏదో కొత్తగా చేయాలి. మీ తల్లిదండ్రులు మీరు ఫాలో అయ్యారా, దరిద్రంగా ఉంటాయి. వాళ్ళలాగానే ఉంటాయి మీ జీవితాలు. వాళ్ళు బాగున్నారా? ఆనందంగా ఉన్నారా? ముక్తి పొందారా? మరి వాళ్ళ మాట వింటే వాళ్ళలాగానే ఉంటారు. సో మీరు ఏదో కొత్తది కనుక్కోవాలి, ఓకేనా? నేను తల్లిదండ్రులు విమర్శించట్లేదు, అర్థం చేసుకోండి. వాళ్ళకి తెలిసింది వాళ్ళు మీకు చెప్పారు, కానీ అది సరైన జ్ఞానం కాదు, సంపూర్ణమైన జ్ఞానం కాదు. చెప్పాను కదా జ్ఞానం అనంతమని మీరు అంటున్నారు. సో తల్లిదండ్రులు చెప్పిన జ్ఞానం ఎలా సంపూర్ణం అవుతుంది? కాదు అది. అర్థమైంది కదా? సో దైవం దగ్గరికి వారు చేరారా? ఒకవేళ చేరితే ఓకే, చేరలేదు కాబట్టి వాళ్ళు అసంపూర్ణులే. సో వాళ్ళ జ్ఞానాన్ని మనం ఆచరణ చేస్తే మన బతుకు కూడా అంతే ఉంటుంది, అసంపూర్ణంగానే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు దైవం దగ్గరికి చేరాలి. ఆ దైవం అంటే మీ లోపల ఉన్న ఆత్మ. సో ఆత్మ దగ్గర చేరాలంటే మనకు నాలుగు భాగాలుగా ఉన్నాయి ముఖ్యంగా. ఆ నాలుగు భాగాలు ఏంటంటే మనకు తెలిసిన మూడు, తెలియంది ఇంకొకటి ఉంది. మనకు మాత్రమే సంతరమైన నాలుగు భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండోది మనసు, మూడోది హృదయం, నాలుగోది ఆత్మ. బుద్ధి అంటే ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి, మనసులోకి వచ్చేస్తాయి. ఇంకెన్నో చెప్పొచ్చు, మెయిన్ పార్ట్స్ శరీరం, మనసు, హృదయం, ఆత్మ. సో మీకు ఈ మూడు తెలుసు, ఈ నాలుగోది తెలియదు. సో మీరు ఇప్పుడు జర్నీ చేసి ఇక్కడికి రావాలి నాలుగో దగ్గరికి, ఓకేనా, క్లియర్ అర్థమైంది కదా. సో మీరు ఆత్మ దగ్గరికి జర్నీ చేయాలి. ఏం చేయాలి? సరే, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, శ్వాస మీదే ధ్యాస కూడా ఒక పద్ధతే, నేను అది చెప్పట్లేదు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. ఇది కూడా ట్రై చేయండి, ఒకవేళ అది రాకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. మీరు మీకు అనిపిస్తే చేయండి. ఏం చేయాలి మీరు, కొద్దిసేపు చేయిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, మామూలుగా కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఈ దేహ ఫీలింగ్ వస్తుంది అవునా కదా. సో ఈ దేహాన్ని దాటండి, దాటి ఇంకా లోపలికి వెళ్ళండి. లోపలే ఉన్నాడు ఆత్మ, ఓకే, ఇంకా లోపలికి వెళ్ళండి. వెళ్తుంటే మనకు మనసులో ఆలోచనలు వస్తాయి, అది కూడా దాటి ఇంకా లోపలికి వెళ్ళండి. ఏ ఆలోచనలు రాండి, పట్టించుకోవద్దు. మీరు మీ టార్గెట్ ఏంటి ధ్యానం అంటే? ఆత్మ దగ్గరికి చేరడం. సో కాబట్టి ఇప్పుడు నేను నిన్న వచ్చాను ట్రైన్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి, నా టార్గెట్ ఎక్కడికి రావాలి? వైజాగ్ రావాలి. కానీ మధ్యలో ఎన్నో స్టేషన్స్ వచ్చాయి, దిగానా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ధ్యానం అంటే? శరీరం ఎంత దరిద్రమన్నా ఉండని, ఎంత బాగానో ఉండని, ఏం చేయాలి? అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అది మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా. రెండవది మనసు. మనసులో ఏముంటాయి? ఏం ఆలోచనలు? నా భాష వచ్చేసింది సార్. మంచి ఆలోచన కూడా
ఉంటాయి.
అదే అదే,
నీళ్ళు గురించి
అంతే కదా మరి. సో కొద్ది కష్టపడాలి తప్పదు. సో కాబట్టి దరిద్ర ఆలోచనలతో పాటు మంచి ఆలోచన కూడా ఉంటాయి. ఇప్పుడు ఆమె పేపర్లు పట్టుకొచ్చింది పామ్లెట్లో, మంచి ఆలోచన. సో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఎంత మంచి ఆలోచన ఉన్నా కళ్ళు తెరవకూడదు. అక్కడ ప్రచారం చేయరా, 10 మంది పామ్లెట్ ఇచ్చిరా అనగానే నువ్వు ధ్యానం చేస్తున్నావు. ప్రచారం ఎందుకు నీకు? ఇప్పుడు ఆలోచన పక్కన పెట్టండి. ప్రచారం చేసే టైం వేరే ఉంటుంది, కళ్ళు తెరిచినప్పుడు అది వేరే. సో కళ్ళు మూసి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఆలోచనలు వచ్చినా ఎంత మంచి దివ్యమైన, అరే నువ్వు అక్కడ ధ్యానం 100 మందికి ప్రచారం చేసావనుకో నీ రోగం తగ్గుతుంది అంటది. ఆయన పక్కన పెట్టేయాలి. ఒకసారి వెళ్ళి చూసిరండి, తగ్గిందా? ఇంకెక్కువైంది అనుకో, అన్ని కాళ్ళ నొప్పులు వచ్చి. ఏం చేయాలి సార్? నవ్వుతున్నారు, పడుతున్నారేమో ఇద్దరు. సో కాబట్టి ఏం చేయాలి? వద్దుమ్మా, దండం నీకు, దండం నీకు, నీ ఆలోచన దండం, ముందు నా లోపలికి వెళ్తా అని ఇంకా లోపలికి వెళ్ళాను. సో ఏ ఆలోచనకు ఆకర్షితులు కావద్దు, ఇదంతా మాయ. ఇది కూడా మాయనే ప్రచారం చేయడం అనేది, అంతా మాయనే. ఓకేనా? అదే నీ రోగం తగ్గుతుందని చెప్తున్నావు కదా, రోగం తగ్గినా మళ్ళీ వస్తుంది కదా, అంత మాయ గురించే చెప్తున్నావు నువ్వు. ఆ దైవం వస్తాడని చెప్పట్లేదు మా పాంప్లెట్ మంచి. మీ రోగాలు తగ్గుతాయి, మీ సమస్యలు తగ్గుతాయని చెప్తున్నావు. ఈ సమస్యలు తగ్గింది అని అంటారు. ఇప్పుడు సమస్య అంటది ఏదో చెప్తా తగ్గుతుంది, మళ్ళీ ఎల్లుండి ఫోన్ చేస్తుంది, ఏంటంటే మళ్ళీ ఇంకో సమస్య పుట్టింది. ఈ సమస్యలకు అంతు లేదు, అవునా? వస్తుపోతులు ఉంటాయి. సో కాబట్టి మేము మన మాయ గురించి ప్రచారం చేస్తున్నట్టే. దేవుడు దగ్గర తీసుకెళ్లేది అది శాశ్వతమైంది, కానీ ఇది కూడా మనం ఏం చేయలేము, వాడికి వాడే చేసుకోవాలి. సో కాబట్టి కొద్ది టైము, కొంత సమయం మీకోసమే మీరు పెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఎంత మంచి ఆలోచన వచ్చినా పక్కన పెట్టేయాలి, ఎంత చెడు ఆలోచన వచ్చినా పక్కన, ఇలాగ పక్కన పెడతారనుకో, పెట్టడానికి ట్రై చేస్తారు మీరు. సో ఆలోచనలు పక్కన పెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఒక రూము, అదొక రూమ్, అదొక రూమ్, అన్ని రూములు ఉన్నాయి. నేను ఈ రూమ్లో చూస్తాను, ఏదో మంచి చెడు కనబడ్డాయి, బాయ్ 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 అని వెళ్ళిపోవాలట. అంతే, ఎంత మంచి కనబడ్డా అక్కడే ఆగొద్దు, ఎంత మాయనే ఇది, వెళ్ళిపోవాలి లోపలికి. అలాగే మనసులో ఆలోచనలు కనబడతాయి, మంచివైనా చెడమైనా, దివ్యమైన ఆలోచనలు అయినా, దేవుడు వచ్చాడు అక్కడ, దొంగ నమ్మద్దు. మనసు రూపంలో వస్తే వాడు రియల్ దేవుడు కాదు, ఎందుకంటే ఆకారంలో వచ్చాడు. దేవుడు అంటే నేనేం చెప్పాను? నిరాకారం ఆనందం అన్నాను. ఆనందం ఉందా? ఆకారం ఉంది అక్కడ. సో కాబట్టి మనసును కూడా పక్కన పెట్టాలి. మన ధ్యానాలు రాగానే మంచి విజన్స్ కనబడతాయి. ఓహో సూపర్, రెచ్చిపోయి స్వర్గాలు నరకాలు విష్ణులోకాలు బ్రహ్మలోకాలు అని చెప్పారు. ఏమైంది? సమస్యలు ఎక్కువైనాయి. కొన్ని రోజులు బాగుంది, మళ్ళీ మొదటికి వచ్చింది, అవునా? ఎందుకంటే అది కూడా ఒక స్టేజే, కానీ ఇంకా ఉంది లోపలికి వెళ్ళాలి. సూక్ష్మ శరీరం, స్థూల, తర్వాత కారణం, మహాకారణ శరీరాలు ఉన్నాయి. మీరు సూక్ష్మ శరీరయాణం చేశారు కాబట్టి అవి కనపడ్డాయి, తర్వాత కారణాలకు వెళ్ళాలి కదా, కాబట్టి అవి అనుభవాలు అయిపోయినాయి. కారణం, మహాకారణం. కారణం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, వాళ్ళ ఇంటి దగ్గర గోడ కింద పడిపోయింది, నేనేదో బిల్డర్లు సరిగ్గా చేసి. ఎందుకు గోడిపోయింది? నేనేదో మామూలుగా ఉంటే అక్కడ ఎందుకు గుడిపోయింది అంటే ఏదో కారణం ఉంటుంది దానికి సంబంధించేదో. కారణం లేనిది ఏ కార్యము జరగదు, అర్థమైంది కదా. సో ఆ కారణ శరీరంలో ఉంటుంది, దానికి సంబంధించిన కారణం. అది శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య, ఏ సమస్యకైనా కారణం అక్కడ ఉంటుంది. సో ఆ కారణాన్ని తెలుసుకుని దాన్ని డిలీట్ చేస్తే అప్పుడు ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది. ఫైనల్ గా మహాకారణంలోకి వెళ్ళిపోవాలి. సో మీరు సూక్ష్మ శరీరయానం చేశారు కాబట్టి అవే అనుభవాలు పొందారు, ఇంకా ముందుకు వెళ్ళాలి. అది గత జన్మలో అయిపోతే ఈ జన్మలో రాదు మీకు, అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి సార్ వాళ్ళు విజన్ చూశారట, బ్రహ్మలోకానికి వెళ్ళారట, మాకేం రాలి అంటే నాకు కూడా రాలేదు ఇప్పటివరకు, ఒక్క విజన్ రాలేదు. ఏం రా అంటే మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు, బ్రహ్మలోకాలైనా విష్ణులోకాలైనా మరి విష్ణువుని అడగలేదా అన్న సమస్యకు పరిష్కారం. అడిగాను మరి ఎందుకు అడగలేంటే ఏమో సార్. సో ఇట్లా శరీరాన్ని దాటండి, మనసు దాటండి. మనసులో ఆలోచనలు వస్తున్నాయైనా కూడదు, వస్తాయి. మీ మనసు అంటేనే ఆలోచనలు. సార్ సముద్రంలో అలలు వస్తున్నాయి సార్, రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? సముద్రం అంటేనే అలలు. మరి అలలు ఉండవు కూడా ఉండొద్దు అంటే ఏం చేయాలి? ఎక్కడ అలలు ఉండవు? లోపలికి వెళ్ళిపో, అక్కడ అలలు ఉండవు. మధ్యలోకి వెళ్ళిన అలలు ఉంటాయి సార్, ఉండవు. కానీ ఎంతైనా ఫ్లో ఉంటుంది కదా, ఈ పడవ ఇలా అయితే ఉంటుంది కదా. మీరు అలా చెప్తే ఎట్లా? నేను 3 రోజులు ప్రయాణం చేసాను చెప్పాను, ఇలా ఇలా ఉంటాయి అక్కడ కూడా. సో అంత లోపలికి వెళ్ళాలి, అక్కడ నిశ్చలంగా ఉంటాయి నీళ్ళు అసలు కదలవు. తెలుసు కదా సముద్ర అంతర్భాగము, అదే అంతర్భాగంలోకి నేను వెళ్ళమంటున్నా. పైన కంపల్సరీ ఆలోచనలు ఉంటాయి, శరీరంలో మార్పులు ఉంటాయి, మనసులో ఆలోచనలు వస్తుపోతుంటాయి, హృదయంలో స్పందనలు వస్తుపోతుంటాయి. ఇవి ఎవడ ఆపలేడు, ఇంపాసిబుల్ అది. అవి ప్రకృతికి సహజంగా ఎఫెక్ట్ అవుతాయి, నేచురల్ అది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎఫెక్ట్ కాని ప్లేస్ కనుక్కుందాం. అది ఎక్కడుంది? మన లోపలే ఉంది. మన హృదయం లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది. సముద్రం లోపలే ఉంది. సముద్రం లోపల నిశ్చలమైన ప్రదేశం ఉంది ఒకటి, చెలించేది. ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని భూకంపాలు, ఎన్ని వరదలు వచ్చినా, సముద్ర అంతర్భాగంలో మాత్రం ఆ ప్రశాంతత అలానే ఉంటుంది. అవును కదా? కదలు చెలచలనం ఉండదు. సో మీరు అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అలా మీరేం చేస్తున్నారు? అలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటున్నారు? రాకుండా ఉండడం ప్రకృతికి విరుద్ధమైన పని, ఇంపాసిబుల్, సాధ్యమే కాదు. ఇప్పటికీ ఇంత చెప్తున్నాను నేను, దేవుళ్ళ మార్పులు వస్తాయంటున్నాను నేను. మనసులో ఆలోచనలు వస్తున్నాయి నాకు, రాకుంటే బోర్ కొట్టి తప్ప నా పేరేందో నాకు గుర్తుండదు. కళ్ళు మూసినప్పుడు ఓకే, కళ్ళు తెరిచినప్పుడు నేను మొగవడం తెలియాలా వద్దా? అప్పుడే ఆడవాళ్ళని ఓ రకంగా చూస్తా. నేను మంచోడో చెడ్డోడో ఏమో తెలియాలా? నా పేరు గుర్తుండాలా? మాకు ఆలోచన రైతే స్థితి రావట్లేదు సార్. కళ్ళు మూసినప్పుడు అన్నారంటే అర్థం ఉంది, కళ్ళు తెరిచినప్పుడు కూడా మీకు ఆలోచన రావద్దట. ఇప్పుడు ఇట్లా కూర్చొని ఏం చేస్తారు? ఈయన ఎవరంటే ఏమో నాకు గుర్తుకు రావాలి. ఈయన ఎవరంటే అక్కడ ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. గుర్తుకు రావాలా వద్దా? ఆలోచన లేదు కదా, మీకు ఏం రాదుగా. మతి మార్ఫ్ ఆఫ్ ఇండియా టోటల్ ఏమీ గుర్తుండవు. అర్థమైందా? కళ్ళు తెరిచిన ఆలోచన రావాలా వద్దా? మరి కళ్ళు మూసినప్పుడు రావద్దు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇన్నర్కి వెళ్ళాలి. రావద్దు కాదు, కళ్ళు మూసినప్పుడు కూడా ఆలోచనలు ఉండాల్సిందే. సో ఇప్పుడు సముద్రంలో ఉన్నాము, కళ్ళు తెరిచావు, అలలు కనబడే, కళ్ళు మూస్తే ఆగిపోతాయా? అలలు ఆగాలంటే సాధ్యమా ఆపడం? ఏం చేయాలి మీరు? లోపలికి వెళ్ళాలి. అట్లాగే శరీరం దాటి లోపలికి వెళ్ళండి, అప్పుడు మనసు కనబడుతుంది. మనసు దాటి లోపలికి వెళ్ళండి. మనసును ఏం చేయొద్దు, ఆలోచన రాకుండా చేయకండి. దరిద్రపు ఎంత చేసినా ఇంకా వస్తూనే ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఆలోచనలు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు, ఇంపాసిబుల్ ఆలోచనలు వస్తాయి. చెప్పండి పెద్దవాళ్ళు, మీకు 70 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు ఉన్నాయి, ఆలోచనలు ఏం రోజు ఉందా మీకు? ఉందా అండి? చెడు ఆలోచనలు ఏం రోజు ఉందా? మంచి ఆలోచనలు ఏం రోజు ఉందా? ఉంటున్నాయి కదా మంచి చెడు ఆలోచన. ఇదే ఆటుపోట్లు, దీన్నే మంచి చెడు అనుకోండి, పాప పుణ్యం అనుకోండి, ఏదని అనుకోండి, చచ్చేంత వరకు ఉంటాయి. ఉంటాయా లేదా? ఇప్పటివరకు అయితే మీకు ఉంది కదా, 50 ఏళ్ళలో ఉన్నాయి సుమారుగా అందరికి ఆల్మోస్ట్. నేను ఒక్కడనే పిల్లవాడిని, ఇడు కూడా ఉన్నాడు మర్చిపోయా. సో మీరు కూడా ఉన్నారు కదా 50. సో కాబట్టి మనకు ఉన్న ప్రకారం, మన నాలెడ్జ్ ప్రకారం కంపల్సరీ ఆలోచనలు ఉంటాయి, పాస్ట్ నెగిటివ్ ఆలోచనలు. వీ కాంట్ డూ ఎనీథింగ్, క్లియర్ గా చెప్తున్నాను. మీరు ఏమి చేయలేరు ఆలోచనలు. ఆలోచన రాకుండా ఆపడానికి ట్రై చేయకండి, దయచేసి క్షమే దాన్ని ఉపసంహరించుకోండి ఆ ప్రయత్నాన్ని. ఇంపాసిబుల్ మీరు ఆలోచన రాకుండా ఆపడం అనేది. కేవలం అంతరంలోకి వెళ్ళడం ఒకటే సాధ్యం మీకు, దాన్ని దాటి వెళ్ళడం ఒకటే సాధ్యము. శరీరాన్ని మీరేమీ చేయలేరు, దాటి లోపలికి వెళ్ళిపోండి. మనసును దాటి లోపలికి వెళ్ళండి, హృదయ స్పందనలను కూడా దాటి లోపలికి వెళ్ళండి. మీరు ఆలోచన కటింగ్లో ఆపండి. కటింగ్ మాస్టర్లు తయారయ్యారు మీరు, పిరమిడ్ సొసైటీలో ఉన్నవాళ్ళు. కటింగ్ చేయగలిగారండి? ఎంత కట్ చేస్తుంటే కొంతమంది మళ్ళీ పుడుతున్నాయి. అది మరి ప్రతిసారి చేసిన తప్ప అండి? కాదు, ఆయన చెప్పాడు స్టార్టింగ్ వాళ్లకు కటింగ్ చేయడం అవసరం. కానీ మీరు కటింగ్ ఎక్స్పర్ట్లు అయిపోయారు కాబట్టి ఇప్పుడు కటింగ్లు పక్కన పెట్టి కొత్త ట్రై చేయాలి. అర్థమైంది కదా? ఏదైనా సాధన ప్రతిదానికి పోనీ ఈ మేడం అంది సార్ అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయని. పాజిటివ్ ఆలోచనలు వస్తే మాట మాట్లాడతారా? అందరికి ప్రచారం చేయి జై జై అనే ఆలోచన వచ్చింది అనుకో, మాట్లాడతారా? కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు వచ్చాయి అనుకోండి, ఏమైనా అంటారా? దరిద్రంగా ఉంటుంది అలా ఉంటే మీ బతుకు. పాజిటివ్ ఆలోచనలు వచ్చినా ఎందుకో ప్రతిసారి కటింగ్ ఏం చేయమన్నాడు? ఏ ఆలోచనలు కట్ చేయమన్నాడు? ఏ ఆలోచనలు కట్ చేయమన్నాడు ప్రతిసారి? మాట్లాడలేదు సార్.
చాలా చెప్తారండి.
ఓమా నేను ఓన్లీ ఆలోచన వరకే మాట్లాడదాం. ఆ ప్రతిసారి ఆలోచనలు ఏ ఆలోచన కట్ చేయమన్నాడు? మామూలుగా మన ఏం చెప్పాడు? మన పాపులేట్ అంతే, నాకు అంతే చాలు. అంటే ఆయన రెండో ఆలోచన కట్ చేయమన్నాడు కదా, మరి ధ్యానం ప్రచారం చేయాలని ఆలోచన వస్తే అది కూడా కట్ చేయాలా వద్దా? ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు, నేను బయట కాదు కళ్ళు తెరిచినప్పుడు నేను మాట్లాడలేదు. సో ప్రతిసారి కరెక్ట్ చెప్పాడు, రెండు ఆలోచనలు కట్ చేయమన్నాడు. కానీ మీరు కంప్లైంట్ దేనికి ఇస్తున్నారు? నెగిటివ్ ఆలోచనలే వస్తున్నాయి కంప్లైంట్ ఇస్తున్నారు, కానీ పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వట్లేదు. అదే పక్షపాత వైఖరి, అందుకే మీకు దైవం రావట్లేదు. అదే చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన ఫస్ట్ స్టెప్ లో కూడా క్లియర్ గా చెప్పాడు, ఏంటి రెండు ఆలోచనలు కట్ చేయండి, ఆలోచన రహిత స్థితికి చేరాలి అన్నాడు. కానీ మీరు మంచి ఆలోచనలు పట్టుకొని కూర్చుంటున్నాడు. ధ్యానం చేసేటప్పుడు మీరేం చేయాలి? ఆలోచన రహిత స్థితికి చేరాలి, కానీ మంచి ఆలోచన పట్టుకోకూడదు. ఇండైరెక్ట్ గా నేను అదే చెప్తున్నా. రెండు రోజులకి వెళ్ళిపోవాలి మీరు ఆత్మ దగ్గర చేయడం అక్కడ. ఎందుకు అది అన్ని దైవానికి సంబంధించిన ఆలోచన అయినా కట్ చేయాలి, అది ఆలోచనే కాబట్టి, మాటల రూపంలో వస్తుంది కాబట్టి. సో అన్ని ఆలోచనలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అదే నేను ఇంకో భాషలో చెప్తున్నాను, కటింగే కానీ నేను ఇంకో భాషలో పక్కన పెట్టి వెళ్ళిపోండి అంటున్నాను. అన్నీ ఒకటే, కానీ మీరు అన్నిటికీ చేయాలి అంటున్నాను. నేను మంచి ఆలోచన వచ్చినా పక్కన నుంచి వెళ్ళిపోండి అంటున్నాను, పట్టించుకోవద్దు. ఎందుకంటే మీ లక్ష్యం ఇప్పుడు దైవం దగ్గర చేయడం కాబట్టి ఆలోచనలు పట్టుకోవడం వదలడం ఇది కాదు. ఆలోచనతో ఎలా ఉండాలో చెప్తాను అది మళ్ళీ తర్వాత, సబ్జెక్ట్ వేరే వస్తుంది అది. ఓకేనా? సో కాబట్టి మీరు ఏం చేయాలి? శరీరం ఎలా ఉన్నా పక్కన పెట్టాలి, మనసు ఎలా ఉన్నా పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇంకా లోపలికి వెళ్ళాలి, హృదయం ఎలా ఉన్నా లోపలికి వెళ్ళిపోవాలి, ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. దీనికి ఈ కాన్సెప్ట్ పేరు కరిగిపోండి అని సాధారణంగా చెప్పాను నేను. అంటే కరిగిపోవడం అంటే ఏంటి? మీరు దేహంలో ఉన్నారు, రైట్, గుర్తించి నేను దేహంలో కరిగిపోవాలి, కరిగిపోయి మనసులో ప్రత్యక్షం కావాలి. మళ్ళీ మనసులో ఉన్నారు, మనసులో కరిగిపోయి హృదయంలో ప్రత్యక్షం కావాలి. హృదయంలో ఉన్నారు, హృదయంలో కరిగిపోయి ఆత్మలో ప్రత్యక్షం కావాలి అనుకోండి. దీన్నే కరిగిపోవడం అంటున్నా. ఐస్ ముక్క అనుకోండి, మీరెవరు? ఐస్ ముక్క అనుకోండి, కరిగిపోతున్నట్టు ఊహించుకోండి. సో ఇప్పుడు మీకు ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఏం చేయాలి? కరిగిపోమంటున్నాను. ఇప్పుడు మీకు ధ్యానం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచనలు రాగానే కరిగిపోయి ఎక్కడ ప్రత్యక్షం కావాలి? ఆత్మలో. సో అర్థమవుతుంది కదా క్లియర్గా? ఆలోచనలు ఏం చేయకూడదు, ఇది వస్తుంది, ఇది రావద్దు, అది పోవద్దు. ఆలోచనలు ఉంటాయి, ఉండాల్సిందే. మనసు అంటేనే ఆలోచన, శరీరం అంటేనే ఏదో పని, అది కూర్చోదు, ఖాళీగా కూర్చోదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. పడుకున్నప్పుడు తప్ప కళ్ళు తెరిచామా ఏదో ఒకటి మూమెంట్స్ ఏదో ఒకటి ఉంటాయి, తప్పదు. ఓకేనా? సో కాబట్టి శరీరాన్ని కాన్షియస్ నిద్రపోతున్నాయి ఇప్పుడు. ఏదైతే నిద్రలో జరుగుతుందో అదే ఇప్పుడు ఎరుకలో చేస్తాం. నిద్రలో మనం దైవం దగ్గరికే చేరతాం, కాకపోతే కొద్దిసేపే ఉంటాము, దానికే ఇంత రిఫ్రెష్ అయిపోతున్నాము. కాన్షియస్ గా మీరు ఎంతసేపు ఉంటే అంత శక్తి వస్తుంది మీకు. అర్థమైంది కదా? దిస్ ఈజ్ కాన్షియస్ నిద్ర. సో కాన్షియస్ గా అలా నిద్ర వస్తుంటే ఇలా కళ్ళు మూసుకున్నట్టు ఇప్పుడు కాన్షియస్ గానే కళ్ళు మూసుకొని నేను నేను నేను. సో ఆలోచనలు వస్తున్నాయి అక్కడ, ఏం చేయాలి నేను ఇప్పుడు? పక్క నుంచి వెళ్ళిపోవాలి, తప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఫైటింగ్ అది పక్క నుంచి. అంటే ఆలోచనని చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కరిగిపోవాలి. బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, నాకు నచ్చట్లేదు, మీరు మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ధ్యానం చేయాలనుకున్నప్పుడు మీ అందరినీ పక్కనెట్టేసి కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అంటే మీ అందరినీ, మిమ్మల్ని నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరినీ పక్కనెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నాను, అవాయిడ్ లేదా పక్కన పెట్టేదని అనుకోండి. ఓకే? సో ఇలా వెళ్ళి శరీరాన్ని మనసును హృదయాన్ని దాటి ఆత్మస్థితికి చేరాలి. ఇది మీ టార్గెట్. ఎందుకు చేరాలి? ఆత్మ దగ్గర ఏముంది? ఆనందం, ప్రేమ, కరుణ, తృప్తి, ఆహా ఓహో డ్యాన్సులు, ఇంకా అంతే. జీవితం ఆహా కరుణ ఇలా ప్రవహిస్తుంటే, ఆ అనుగ్రహం ప్రవహిస్తుంటే అప్పుడు నేనెవరిని అనే ఆన్సర్ మీకు వస్తుంది. ఓకేనా? అక్కడ అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నదే అక్కడ. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in/